సర్వసాధారణంగా మనం ఏమని అనుకుంటాం దురస్థాక్షములో ఉన్నాం, మనం చేయగలమా చేయలేము, మనం పొందగలమా పొందలేమా, ఎలా భగవాన్ ఏమన్నారంటే రమణ గీతలో గృహస్థాశ్రమంలో ఉండి కూడా చదివించవచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ లోకానికి కూడా సమాజానికి కూడా ఉపకారం చేసుకునే అవకాశం గృహస్థాశ్రమంలో ఉంది అన్నారు స్వామి. అంటే గృహస్థాశ్రమం ఇంటి పెట్టేసిన తర్వాత ఇంకో ఆశ్రమం మార్చుకుంటే ఏదో తెలుసుకుని భ్రాంతి పడవద్దు, మీరు గృహస్థాశ్రమంలో ఉండి మీరు అందరూ చదివించవచ్చు, ఏం సందేహం తెచ్చుకోకుండా. ఇందులో కొంతమంది రమణ మహర్షి భక్తులు ఉండటం, రామకృష్ణ పరమహంస భక్తులు ఉండటం, రాముడు భక్తులు ఉండటం, కృష్ణుడు భక్తులు ఉండటం, సత్యాయుధ భక్తులు ఉండటం, ఇంకా నేరబాబు భక్తులు ఉండటం, యేసుక్రీస్తు భక్తులు ఉండొచ్చు, ఇది ఎంతో మంది భక్తులు ఎవరో రకరకాలుగా భక్తులు ఉండదు. మీరు అంటే పౌర మహాశైలా ఒకటి మటు మీరు జ్ఞాపకించుకోండి, భగవంతుని తెలుసుకోవడం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. మీకు అనిపిస్తాం రాముని తెలుసుకుందాం, లేదా రమణ మహర్షి గారిని తెలుసుకుందాం, లేదా సత్యదేవాన్ని తెలుసుకుందాం, లేదా కృష్ణుని తెలుసుకుందాం, అది కాదు. గమ్యం ఏమిటి? మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే మోక్షం. ఇది ఏ కారణం చేసినప్పటికీ మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకోండి, మీకు దేవుడు తెలిసిన అది మానసిక. మీరు దేవుణ్ణి తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరు తెలుసుకో, మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతే మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి. ఏమంటే మిమ్మల్ని మేము తెలుసుకుంటాం, నాకు వచ్చి దేవుడి కలిసి వచ్చింది అని మీరు అడగదు. మీరు నిద్రలో ఎంత రకంగా ఉంటున్నారు, మీరు గాఢ నిద్రలో ఎంత రకంగా ఉంటుంది, మిమ్మల్ని మీరు తెలుసుకుంటే ఈ జాగ్రత్త వ్యవస్థలు కూడా అంత రకంగా. నిద్రలో ఎవరికైనా ఏ బాధలు ఉన్నాయని, ఎవరికి ఏ బాధ లేదు నిద్రలు, నిద్రలో మీరు ఎంత సుఖంగా ఉన్నారో, ఎంత హాయిగా ఉన్నారో, ఎంత శాంతిగా ఉన్నారో మిమ్మల్ని మీరు తెలుసుకుంటే ఈ జాగ్రత్త వ్యవస్థలో కూడా అంత శాంతిగా ఉంటుంది. అంతేంటి, మీరు ఏ మంత్రం పుచ్చుకోండి, ఏ దేవుణ్ణి ఆరాధించండి, ఏ గురువుని ఆరాధించండి, ఇవన్నీ కూడా గమ్యం ఒకటే ఒకే చోట కదా. ఏమి అది మిమ్మల్ని మీరు తెలుసుకోవటం. మీరు ఏ దేవుణ్ణి ఆరాధించినప్పటికీ, ఏ గురువుని ఆరాధించినప్పటికీ, ఏ దేవతను ఆరాధించినప్పటికీ, ఏ విగ్రహాన్ని ఆరాధించినప్పటికీ, మీరెవరో మీకు తెలియకపోతే ఒకటి లేని సున్నకెంత విలువ అంటే ఉన్నది ఒకటి. అది ఎక్కడ ఉంది? మన హృదయంలో. అది వేరు, మనం వేరుగా ఉన్నాం, వేరుగా లేము, అది మానవై ఉన్నాం. ఆ చైతన్య వస్తువు, ఆత్మ వస్తువు, సత్య వస్తువు అది మన హృదయంలో ఉంది, దానికి వేరుగా మనం లేము, అది మానవై ఉన్నాం. అది కనుక మీకు తెలిసే అది మీ కథకాలి కాదు. వాడు మటుకి అది అర్థమైన వాడి మటుకి, అది తెలుసుకున్న వాడి మటుకి, అది అయిన వాడి మటుకి, ఆ హృదయంలో ఉన్న వస్తువును దర్శించిన వాడి మటుకి, అద్వైత జ్ఞానాన్ని అద్వైత సుఖాన్ని తెలుసుకున్న వాడి మటుకి ఈ మాయ జాలంలోంచి బయటపడ. నేను చెప్పేది ఇరుకు మార్గం కాదు. ఈ దేవుణ్ణి ఆరాధించండి, దాన్ని ఈ మంత్రాన్ని చదివండి మీకు వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పిందంటే ఇది ఇరుకు పద్ధతి. నేను చెప్పడం మీకు ఎన్నో సంపదలు ఉన్నాయి, అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి అనుకోండి, మీ మనస్సుకు కుదిరి లేదనుకోండి, మీ మనస్సుకు శాంతి లేదనుకోండి, మీకు మోక్షం లేదు. మీకు ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం? మీ మనసు శాంతి లేనప్పుడు మీ మనసు కుదిరి లేనప్పుడు ఆ సుఖము మీరై ఉన్నారు, ఆ శాంతి మీరై ఉన్నారు. రమణ మహర్షి గారు చక్కటి మాట, మీరు ఇప్పుడు అందరూ మోక్షంలో లేకపోతే మీరు ప్రయత్నం చేయటం వల్లే కనుక నిజంగా మోక్షం అయితే ఆ మోక్షం కోసం మీరు ప్రయత్నం చేయడం అనవసరము. ఇప్పుడు మీరందరూ మోక్షంలో లేరనుకోండి, మీరు చేసే పూజ వల్ల, మీరు చేసే జపం వల్ల, మీరు చేసే ధ్యానం వల్ల మోక్షం వస్తుందనుకోండి, మీరు చేసే ప్రయత్నం వల్ల మోక్షం వస్తుందనుకోండి, అటువంటి మోక్షాన్ని పొందటం అనవసరం. అది ఇప్పుడు ఉంది, మోక్షం ఇప్పుడు కూడా ఉంది, అది కదా ఉంది, ఈ హృదయంలో ఎప్పుడూ ప్రకాశిస్తున్నది. దాని కాలం కాలం కూడా కాలం కూడా కలిపి, ఈ కాలం నిజం కాదు, ఈ కాలం కూడా మనసు అహంకారమే కలిగి దీన్ని చూసి మోహపడకండి. కాలానికి మోహపడ కాలం కూడా కలిగి శరీరం ఉన్నవాడికి లోకం, ఈ శరీరం లేని వాడికి లోకం లేదు, మనసు లేని వాడికి శరీరం లేదు, హృదయం లేని వాడికి మనం. బాగా అర్థం చేసుకోండి, సందర్భపడకండి. ఈ నేరేడు మిల్లే ఉన్నాయనుకోండి, పోయిందని వాడి శరీరం పోయిందని కానీ నేరేడు మిల్తే ఏమైనా పని ఉందండి, నేరేడు మిల్తే ఏమైనా పని ఉందడికి మళ్ళీ కోట జీవితం కావాలా అని. శరీరం ఉన్నవాడికే లోకం తోడు పని, దేహం ఉన్నవాడికి లోకం, దేహం లేని వాడికి లోకంతో పని ఉంది, ఇంటితో పని ఉంది, బియ్యంతో పని ఉంది, బట్టలతో పని. మనసు లేని వాడికి దేహంతో పని ఉంది, మనసును వచ్చి శరీరం వచ్చింది, మనసు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నేను 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 అనే బుద్ధి అందరికీ ఉంది. ఈ బుద్ధి లేని మనిషి ఎవరైనా ఉన్నదా? ఎంత తెలివి గల వాడికైనా, ఎంత మొద్దబ్బాయికైనా ఈ నేను అనే బుద్ధి అందరికీ ఉంది. ఇక్కడ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఏమండి, ఎంత మొద్దబ్బైనా ఆ నేను ఒక దెబ్బ కొట్టిన వాడు సాగిపోవడం లేదు. అంటే నేను అనే బుద్ధి అందరికీ ఉంది, అది లేని వాళ్ళు ఎవళ్ళు లేదు. ఆ నేను అనే బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి. ఒక ఆ నేను అనే బుద్ధి మనస్సు, అది హృదయంలోంచి వస్తాను. హృదయంలోంచి మనస్సు వస్తుంది, మనస్సులోంచి శరీరం వస్తుంది, శరీరం ఉన్న వాడికి లోకం. అంత ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి. ఇదంతా భగవాన్ వస్తారు అడిగారు. ఏమండి మీరు ఏదో చెబుతున్నారు, మాకు తెలుసుకోవాలన్నమాట నిజమే, మాకు తెలుసుకోవాలని ఉంది. హృదయంలోనే ఆత్మ ఉంది అంటున్నారు, హృదయంలోనే దేవుడు ఉన్నాడు అంటున్నారు. ఒకవేళ బయట ఎవడైనా దేవుడు కనిపించిన వాడు నిజం కాదు, వాడు దృశ్యమే. బయట ఒకసారి దేవుడు ఎవరైనా కనిపించినా కనిపించవచ్చు, అది దృశ్యమే. దృశ్యం ఎవరికి దృశ్యం? లోకం లేదంటే మనసుకు దృశ్యమో, ఆ కనిపించే దేవుడు కూడా మనసుకే దృశ్యం. ఆ దృశ్యం ఎప్పటికైనా అదృశ్యమైపోతుంది. కనిపించేది ఎప్పుడు కనిపిస్తారో కూర్చోదు, కనిపించకుండా పోతుంది. హృదయంలో మోక్షం ఉందంటున్నారు, హృదయంలో శాంతి ఉందంటున్నారు, హృదయంలో ఆత్మ ఉందంటున్నారు. మా మీరు చెబుతున్నారు మాకు తెలుసుకోవాలని ఉంది, కలిసినాం చేస్తున్నాం, కానీ మాకు తెలియదు లేదన్నారు ఒక పెద్ద మంది. మన సమస్య కూడా అదే, మనకు అందరికీ తెలుసుకోవాలండి, కానీ మనకి తెలియడం లేదు. మనకి తెలుసుకోవాలండి, ఎవరిని తెలుసుకోవాలండి? మనల్ని మనమే తెలుసుకుంటున్నాం, మనల్ని మనమే తెలుసుకుంటున్నాం. నిన్ను తెలుసుకోమంటే ప్రతి వాడు కంగారు పడుతున్నాడు, వాళ్ళు వాళ్ళే తెలుసుకోమంటున్నాం, కానీ ఎంత వాళ్ళు తెలుసుకోమంటున్నాము? మేము రమణ మహర్షి గారిని మిమ్మల్ని ఎవరిని ఎంత వాళ్ళని తెలుసుకోమని చెప్పడం లేదు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ తెలియజేతలతో మిమ్మల్ని మీరు తెలుసుకోండి, కానీ మీ తెలియజేతలతో ఎవరి వాళ్ళని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవరి వాళ్ళు ఉన్న లోపాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ తెలియజేతలను ఖర్చు పెట్టి మీ లోపాలతో సవరించుకుని మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ తెలియజేతలు ఆ ఖర్చు పెట్టుకుంటుంది. రమణ కేరళ ఎన్నిసార్లు చెబుతారు, ఎన్నిసార్లు ఆ బ్రహ్మాత్మ ఇది పెడతారు, మిమ్మల్ని మీరు తెలుసుకోమని ఒప్పుకున్నాం, అంగీకరించాం, నాకు తెలుసుకోవాలని ఉంది, కానీ తెలుసుకోలేదు. అప్పుడు ఏమైనా రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, ప్రవాహంలో ఒక కొట్టుకుపోతున్నాడు. అప్పుడు ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం, మనం ఒడ్డుకు రావాలని బుద్ధి పుట్టిన మనలాగే, అంటే మనం తెలుసుకోవాలని బుద్ధి పుట్టినట్టు. ఆ ఒడ్డున ఉన్న కొంటరకారు వాళ్ళు ఏం చేస్తున్నారని పెద్ద పెద్ద రాళ్ళు ఇచ్చి నేను కొడుతున్నాను. అతనికి ఒడ్డుకు రావాలని ఏమొస్తుంది? కానీ ఈ గట్టు మీద ఉన్న కుర్రవాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఇచ్చి కొడుతుంటే ఆ దెబ్బలు భరించలేక మళ్ళీ ప్రవాహంలో వెళ్ళిపోతాడు. అది ప్రయత్నం. మన పరిస్థితి అలాగే ఉందన్నారు రమణ. అంటే ఏమిటి, ఇక్కడ మనం ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం, మాది ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం, విషయ జగత్తులో కొట్టుకుపోతున్నాం, ఈ జన్మ మరణ చక్రంలో కొట్టుకుపోతున్నాం, ఈ ప్రవాహంలో వెళ్ళిపోతున్నాం. పైగా మనం సాధన చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏ సరి మన ప్రయత్నం చేస్తున్నాం, ఒడ్డుకు రావాలని చెప్పబడుతున్నాం. కానీ ఆ గట్టి మీద ఉన్న కుర్రవాళ్ళు ఏ విధంగా అయితే ఒడ్డుకు వచ్చే వాళ్ళు రాళ్ళు ఇచ్చి కొడుతున్నారు, మనలో ఉన్న ఓటములు, మనలో ఉన్న సంవత్సరాలు మనం బాగుతున్నాయట. ఉదయంలో హృదయంలో జరగడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనలో ఉన్న సంకారాలే, మనలో ఉన్న వాసనలే, మనలో ఉన్న కోరికలే, మనలో ఉన్న కాంక్షలే, మనలో ఉన్న ఆదర్శాలే మన హృదయంలోకి దిగకుండా అవి రాజు పెట్టుకుంటున్నట్టు మన ప్రయత్నాన్ని భిన్నం చేసినాయి, మన ప్రయత్నాన్ని విఘ్నం చేసినాయి. అంటే మన హృదయంలోకి దిగలేకపోతున్నామంటే మన కోరికలే కారణం, మన వాంతులే కారణం, మన వాసండి. మీరు కౌరవులు పాండవులు కథలు మీరు చాలా మంది ఉంటారు. ఈ కౌరవులు పాండవులు తేజీలు తగాదాలు ఎన్నో ఉంది. వాడు ఈ ధృతరాష్ట్రుడికి ఏంటి, ఎప్పుడు నిరంతరం వాడు చేసినతో ఉంటే అతనికి ఏదో అత్యాంతి దుఃఖము అలాగే. ఒకసారి ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలని అనిపించింది, అది కూడా లోపల అత్యాంతి గురించి. ఏదైనా ఒక విద్య నేర్చుకోవడానికి శాస్త్రం యొక్క సహాయం కూడా అవ్వదు. శాస్త్రం యొక్క సహాయం, ప్రయత్నం యొక్క సహాయం, గురువు యొక్క సహాయము, అంటే గురుముఖత విషయం ఇంకా దాన్ని లోటు కోసం ఉంది. తర్వాత కాలం పని చేస్తూ ఉండాలి, కాలం కోసం ఎదురు చూడాలి, కాలం కలిసి వరకు ఓటు ఎదురు ఉండాలి. నాకు తత్వ శాస్త్రం వినాలని అంటే అది ఎవరైనా మహాత్ములు విద్యుడు తన తపస్సు యొక్క చేత, తన నిగ్రహ బలం చేత, తన ఆత్మ విశ్వాసం చేత మనస్సులో ప్రార్థించి బ్రహ్మ మానస పుట్టుకులైనటువంటి తమస్ విద్యార్థిని అక్కడ పెట్టేదండి. అంటే తత్వ శాస్త్రం అని చెప్పడానికి అర్హుడైనటువంటి బ్రహ్మ మానస పుట్టినటువంటి తమస్ విద్యార్థిని అక్కడ బెట్టించాలి. ఎవరు ఇది ధృతరాష్ట్రం ఒకటి అడిగారు, ఎవరిని తన కాలం ఏది ఉందా లేదా మనం సాగు చూడడం. అనేక మంది మరణించడం ఎస్ విద్య అడిగారు ధర్మరాజు. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పి ధర్మరాజు. అప్పుడు ధర్మరాజు ఏం చెప్పాయంటే, మన కళ్ళలోనే అనేక మంది చచ్చిపోవడం, అనేక మంది శవాలను చూస్తాం, కానీ నేను మటుకు శాశ్వతంగా బతుకుంటానుకుంటా. అంటే అనేక శవాలను చూసినప్పటికీ, అనేక మందికి ప్రాణం పోవడం మీరు చూసినప్పటికీ, తన మటుకు శాశ్వతంగా ఇలాగ ఉండిపోవచ్చు, తనకేం ఇబ్బంది లేదు, తను శాశ్వతంగా ఉండదు అని అనుకుంటూ ఉంటాడట. ఇది లోకంలో అన్నింటికంటే ఆశ్చర్యకరమైన ఇది అని అడుగుతాడు. తనకు జాతిని అడిగిన ప్రశ్న ఏమిటంటే, మరణం అనేది ఉందా లేదా అని. తనస్సు జాతిని ఏమని చెప్పాడు అంటే, సమాధానం మరణం ఉంది, మరణం దేహ మార్చుడుందే అని నేను అనుకునేవాడికి, ఈ దేహ మార్చుడునే నేను అనుకునేవాడికి మరణం ఉంది. మరణం లేని వస్తువు ప్రతి వాడు హృదయంలో ఉంది, దానికి మరణం లేదు. అది అది చైతన్యం, అదే భగవంతుడు, అదే ప్రకాశం, అది మరణించదు. ఎందుకు మరణించదు? అది పుట్టలేదు కాదు, శరీరం పుట్టింది కాబట్టి మరణిస్తుంది. శరీరం మరణిస్తుంది, ప్రతి వాడి శరీరం మరణం పుట్టింది మరణిస్తుంది, పుట్టిన లేనిది మరణించదు. అంటే శరీరం నేననుకునే వాడికి మరణం ఉంది. శరీరం జీవించి ఉండగానే, శరీరంలో ప్రాణం ఉండగానే ఆత్మ తెలుసుకున్నాడు, ఆత్మ అవుతాడు కాబట్టి ఆత్మకు మరణం లేదు కాబట్టి మరణం లేదు. మరణించిన వాడు తప్పనిసరిగా జన్మిస్తాడు, మరణమే లేని మనిషి జన్మ చోటు పని లేదు. అందుచేత ఈ శరీరం ఉండగానే, ఈ ప్రాణం ఉండగానే నువ్వు మరణము లేని వస్తువు తెలుసుకుంటే మళ్ళీ నీకు మరణము లేదు, మళ్ళీ జన్మకు నువ్వు రావచ్చు. ఆత్మను తెలుసుకోవటానికి నేను ఎవడు అన్నది అయితే నాకు కోపం వస్తాండి, నాకు కోపం రోజు కోపం వస్తాండి. ఈ కోపం అంటే నేను, నీకెవరికి కోపం రావటం లేదా? కోపం వస్తాండి. ఈ కోపం అంటే నేను, చిరాకు వస్తాండి, నాకు చిరాకు వస్తాండి. ఈ చిరాకు వచ్చి నేనెవరు, నాకు ఇష్టం వస్తాండి. ఈ ఇష్టం వచ్చి నేనెవరు, నాకు కొంతమంది అయిష్టం వస్తాండి. కొంతమందిని ప్రేమిస్తున్నాను, కొంతమందిని ద్వేషిస్తున్నాను. ఈ కొంతమందిని ద్వేషించే నేనెవరు, కొంతమందిని ప్రేమించే నేనెవరు, నాకు గొప్పలు కావాలి అనుకునే నేనెవరు. ఈ కామక్రోధాలకి, ఈ రాగద్వేషాలకి ఆ కూడా పడి పాపులాడే ఈ నేనెవరు, ఎవరు ఈ నేనెవరు, ఏమండి ఈ పేరు, ఏం పేరు మీరు ఎవరైనా అడగండి. రామరాజు అంటే, రామరాజు అంటే నేను నేనంటున్నాను. నేనుకి పేరా, లేకపోతే దేశానికి ఆ నేనుకి పేరుందా? ఏమండి మన కోపం వస్తుంది, మళ్ళీ కొంచెం ఏ లడ్డూ పెడితే, లడ్డూ రొట్టు మొక్క ఏదో పెడితే ఆ కోపం ఉంది. నేను ఆ కూతురు కోపం వచ్చి అనుకోండి, తల్లి నేను కోపం వచ్చేది, నాలుగు చీరలు పెడితే కోపం తగ్గి, ఏమంటే దేవి కొంచెం పచ్చగడ చూపించి దాని కోపం తగ్గిపోతుంది. అలాగే పిల్లలకు కూడా కోపం వస్తా ఉంటుంది అనుకోండి, ఆ పిల్లలకి ఏదైనా కొంచెం మ్యాచ్ బొట్టలు చెమకలు ఏదైనా మ్యాచ్ చూపించి ఆడు కోపం తగ్గి నిలబడి చెక్కట్లు కాదు. అయితే ఇంకో ఇందులో నేను కోపం వచ్చి నేను తగ్గిపోతాను, ఈ దేశం వచ్చి నేను తగ్గిపోతాను, ఇవన్నీ నేను తగ్గిపోతున్నాయి. ఇవన్నీ తగ్గిపోతున్నప్పటికీ ఎన్నో భావాలు వస్తున్నాయి, ఎన్నో భావాలు వెళ్ళిపోతున్నాయి. పొద్దున్న కొన్ని వస్తున్నాయి, మధ్యాహ్నం కొన్ని వస్తున్నాయి, సాయంత్రం కొన్ని వస్తున్నాయి. ఎంతో సాధిస్తూ ఇది పర్ఫెక్ట్. నేను మీకు చెప్పింది పురాణం కాదు, కథలు కాదు. పొద్దున్న అనేక భావాలు వస్తున్నాయి మనకి, మధ్యాహ్నం అనేక భావాలు వస్తున్నాయి, సాయంత్రం అనేక భావాలు వస్తున్నాయి. ఈ భావాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, ఈ భావాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. కానీ నేను తలంతు మటుకి కామన్ గా ఉంటాను. మీరు దేశం ఆదర్శాలు మారుతాయి, ఆశయాలు మారుతాయి, కోరికలు మారుతాయి, ఆకాంక్షలు మారుతాయి. కానీ నేను అనే తలంపు కామనగా అలా ఉండి, కామనగా ఉండి ఆ నేను తలంపుని మీరు పట్టుకుని దాని మూలన అది మీరు జాగ్రత్త వస్తువు అని చెప్పి మనం పట్టుకున్నాం. అది అది ఎక్కడి నుంచో దాని పుట్టుక స్థానం, అది దాని గురించి మీరు అందించాలి. దాని గురించి వెతకాలి, దాని మూలం నుండి దాని యొక్క రోజు మీకు తిరిగి అప్పుడు దేవుడు ఎప్పుడు ఉంది. ఒకరు మనందరికీ అందరికి ఇవ్వబడాలి. ఇప్పుడు మనందరూ ప్రయత్నం ఎలా ఉందంటే, మన ఉద్దేశం బాలకులు వెళ్ళాలని దాని కారు మటుకు గిడ్డిపెట్ల కార్యక్రమం ఉండాలి. మనం చేసే సాధనలు మనం చేసే ప్రయత్నం అడగాలి. మనందరికీ ఒకటి, ఏమిడు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. సుఖం మటుకు అందరికి కావాలి. ఈ సుఖం కావాలంటే ఏం చేయాలి? డబ్బు కావాలి. డబ్బు లేకపోతే సుఖం ఎలాగో వస్తుంది? డబ్బు సంపాదించి సుఖం రాదు, భోగం. డబ్బులు పెట్టి మంచి దుకాణం కొనుక్కోగల కానీ సుఖాన్ని ఎవరు కొనుక్కో. మనం ఏమనుకున్నాం అంటే దుకాణం కొనుక్కుందాం అన్న ప్రయత్నం, కానీ మనం అందరం కొనుక్కుని దుకాణం కొనుక్కోం. ఎలాగే భోగం అనుభవం, భోగం అనుభవించి కొద్ది ఏమవుతుంది, ఎవరికి దుఃఖం మిగిలింది, ఎవరికి మన డబ్బు మన దుకాణం కాదు. నేను చెప్పే మాటలు మీకు చేతిగా ఉండటం, కానీ ఈ జన్మలో కాకపోయినా మనుషుడి జన్మలైనా, మనుషుడి జన్మలో కాకపోయినా మనుషుడి జన్మలైనా, ఇప్పుడు ఒకప్పుడు మీకు కదా. ఈ నేను యొక్క మూలాన్ని, ఈ నేను యొక్క స్వరూపాన్ని మీరు గృహశాస్త్రంలో ఉండకూడదు. మీరు అదే ఉన్నారు, మోక్షంలోనే ఉన్నారు, మోక్షం కానీ ఉన్నారు. మోక్షం యొక్క స్వరూపమే ఛాన్స్ శారీరకంగా ఎంత బలంగా ఉన్నప్పుడు నాకు మరణం వస్తుందని కూడా నాకు భయం ఇదే బలం లేనికే మన ఏమంటే చిరాకు వస్తూ ఉంటుంది. ఇంట్లో చెప్పాడు ఒక చోట పెట్టి ఇంకో చోట పెడతాం, ఒక చోట పెట్టి వచ్చి ఇంకో చోట పెడతా ఉంటాం, చిరాకుగా ఉంటుంది ఒకటి. దీని కారణం ఏంటి? నీ ఉద్దేశం ఎప్పుడైనా ఆలోచించడం బట్టి ఇంటికి మనలో ఉన్న కోపమే, ఇంట్లో వాళ్ళ మీద కోపం అని, ఇంట్లో వాళ్ళ మీద కోపం అని, ఏ పరిస్థితి మనలో ఉన్న కోపమే. అది డిజాస్టర్. ఒక క్రమస్థితిలో మనం ఉండలేకపోతున్నాం అంటే కారణం మనలో ఉన్న కోపం అది మనకి. అందుకని ఈ నేను ఎవడనో తెలుసుకోవడానికి మీరు భగవద్గీత చదవక్కర్లేదు, ఉపనిషత్తులు కాదు, అంటే చదవకూడదని కాదు. ఈ నేను ఎవడనో తెలుసుకోవడం ముఖ్యం. ఈ నేను ఎవడనో తెలుసుకోవడానికి మీకు మంత్రం సహాయం చేస్తే మంత్రం చెప్పండి. ఈ నేను ఎవడనో తెలుసుకోవడానికి మీకు భగవద్గీత పారాయణం మీకు సహాయం చేస్తే భగవద్గీత. ఈ నేను ఎవడనో తెలుసుకోవడానికి మీరు చేసే యాత్రల సాకరేట్ అంటే యాత్రలు. ఈ నేను ఎవడనో తెలుసుకోవడానికి మీరు చేసే ధర్మం సాకరేట్ అంటే ధర్మం. ఈ నేను ఎవరినో తెలుసుకోవడానికి మీరు విగ్రహారాధన మీకు ఉపయోగపడతా అంటే విగ్రహారాధన చెయ్యాలి. మీరు ఏది చేసినప్పటికీ మీరు చేసి పనులని నేనేమన్నో తెలుసుకోవడానికి సహకరిస్తూ ఉండాలి. మీరు ఒక విషయం జ్ఞాపకం, సంకేతనం తప్పని. ఇప్పుడు ఏంటి సత్సంగం? మనం ఏ అరుణాచరివో రామనామో కృష్ణామో చేయడం అనుకునేది సంకేతం. ఒకటి సత్సంగం, రెండు సంకేతం. ఈ సత్సంగము సంకీర్తనం కూడా నేనేమన్నా తెలుసుకోవడానికి ఉపయోగపడిన. మీరు ఏ నామైతే చేస్తున్నారో ఆ సంకీర్తన చేసేటప్పుడు మీ మనసు ఉండాలి, ప్రదర్శన కోసం కాదు సంకేతం. ఏదే నామం మీద మనసు ఉండాలి. ఈ సత్సంగము సత్యాన్ని తెలుసుకోవడం కోసమే, ఈ సంకీర్తన సత్యాన్ని తెలుసుకోవడం కోసమే. ఈ సత్సంగం మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి సహకరించకపోతే, సత్యాన్ని తెలుసుకోవడం కోసం మీరు చేసే సంకీర్తన సహకరించకపోతే ఒకటి లేదు. మీకు ఏమైనా పుణ్యం వస్తే రావచ్చు, కానీ సత్యాన్ని మీకు ఉపయోగం పుణ్యం వస్తుంది అనిపిస్తారు అది. అసలు భారతీయ విద్య అంటేనే ఇది. మీరు ఏ యూనివర్సిటీలో చదవండి, ఏ కాలేజీలో చదవండి, భారతీయ ఎటువంటి ఏమిటంటే ఒకటి సత్యం, రెండు శివం, మూడు తొందర. ఏదైతే సత్యమో అదే మంచితనం, ఏదైతే మంచితనమో అదే తొందర. మీరు చేసే పని సత్యంగా ఉండాలి, మంచితనంగా ఉండాలి, అది సుందరంగా ఉండాలి. అంటే సంకీర్తన అంటే సత్సంగం అంటే దీంట్లో యొక్క ప్రయోజనం సత్యాన్ని తెలుసుకో. ఆ సత్యం ఎవరు నువ్వే, నీకు భయం.
సత్యము నుంచే అది నీవై ఉన్నావు. నీవు ఏ సత్యాన్నైతే తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీకు వేడిగా లేదు, అది నీకు బాధ్యంగా లేదు, అది బాధ్యంగా ఉన్న వస్తువుని తెలుసుకుంటే నీ సొంతం అవ్వదు, అది నిజే. మన మనస్సు దగ్గర గొప్ప విషయం ఏమిటంటే బయట విషయాలు తెలుసుకుంటే అంత దూరమైన పరిగెడుతుంది. అమెరికా వెళ్ళమంటే వెళ్ళిపోతుంది, ఏ విషయాన్ని తెలుసుకోమని తెలుసుకోండి నీ మనస్సు, కానీ నిన్ను నువ్వు తెలుసుకో అని మన మనసుని అడిగితే అది తెలుసుకోదు. ఇంకేదో సత్యం తెలిసిన వాడికి ఇది పోతుంది, అంకేది దాన్ని పోగొట్టుకోవడం. మనస్సు ఎందుకు ఇష్టపడదు అంటే సత్యాన్ని తెలుసుకోవడం కోసం, సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకోవడం అనేది ప్రయత్నం మొదలుపెట్టిందో ఆ ప్రయత్నం చేసేటప్పుడు, ఆ అన్వేషణం చేసేటప్పుడు, ఆ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఎత్తిపోయి రాలిపోవడం మొదలు పెడతాం. అంటే దాని జోలి మనస్సుతో తెలుసుకోవలసింది నువ్వే, సత్యము నువ్వే, గుడ్నెస్ నువ్వే, ట్రూత్ నువ్వే, డ్యూటీ నువ్వే, అన్ని నువ్వే, నిన్ను నీవు తెలుసుకో. అప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుంటే సత్యం ఏమిటో తెలియదు, సౌందర్యం ఏమిటో తెలియదు. అంతకు ముందు నువ్వు చేయవలసిన పని సోదర మహాశయ గారు, అసలు అద్వైతి పొందిన వాడికి, అద్వైత జ్ఞానం పొందిన వాడికి వాడికి ఆనందం ఏంటి? వాడు ఆనందం అయిపోయాడు దాటి, నాకు ఆనందం కావాలి, నాకు శాంతి కావాలి అడిగేవాడు కూడా రాకపోతారు. మీరు మోక్షం కోసం ఎక్కడికి వెళ్ళకండి. మీ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారో, మీ వరం యొక్క లోతుల్లోకి మీరు ఎప్పుడైతే దిగుతున్నారో, మోక్షం వచ్చి మీకు ఎంత పడదు. జ్ఞానం సంపాదించాలంటే పని నుంచితో చక్కర్లేదు, కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా మీరు పని చేసుకుంటే అది పని కాదు, పూజ. అహంకారం లేకుండా అన్నం తింటేది అన్నం కాదు ప్రసాదం. లోకంలో ఉన్న అత్యంత లోకంలో ఉన్నంత దుఃఖానికి, లోకంలో ఉన్న గొడవలకి, లోకంలో ఉన్న నష్టాలకన్నింటికి అహంకారమే కాదు. సోదర మహాశయుడా, ఇది సామాన్యం కాదు, దీని మూలం తెలుసుకోవడం కోసం ఇది అనుగ్రహం ఉండాలి. దేవుని సృష్టించింది, లోకం సృష్టించింది, అన్ని సృష్టించింది, అహంకారం తొందరగా లొంగుతుందా? మీరు నేళ్ల కట్టచ్చు, నిధులు కట్టచ్చు, వందలాది ఎకరాలు బ్యాంక్ అకౌంట్లు పెంచుకుంటున్నాయి, ఎన్ని పెంచుకున్నప్పటికీ నేను గొప్పవాడిని మీరు ఎవరు అనుకోవచ్చు? మీరు ఎప్పుడు గొప్పవాడిని అవుతారండి. మీతోటి మీరు పోరాడి ఈ అహంకారాన్ని మీరు జయించగలిగితే అప్పుడు మీరు గట్టెక్కినట్టు, అప్పుడు మీరు గొప్పవాళ్ళండి. ఏడు నడుస్తుంటే కింద సేవలు పడి సాధకపోతే అబ్బా నేను ఎన్ని సేవలను కంటాను, ఏను కనుక్కుంటా, ఏను కనుక్కో, ఏ సమయంతో పోరాడి జయించినప్పుడు అప్పుడు నేను ఎంత గొప్పదానో అనుకోండి. అలాగే మీరు అహంకారంతో పోరాడు అహంకారం జయించండి, అప్పుడు మీ గొప్పతనం. నేను ఆ భక్తుని ఈ భక్తుని అని చెప్పిన వాడే కానీ నా మనస్సు నా స్వాధీనంలో ఉంది, నా ఇంద్రియాలు నా స్వాధీనంలో ఉన్నాయి అని చెప్పేదల వాడు ఎవరు చెప్పారు? ఎందుకు రాముడు భక్తుని, లేదా బాబా గారి భక్తుని, లేదా రమ్మవారికి భక్తుని, ఆ భక్తుని ఈ భక్తుని అని చెప్పడమే కానీ ఏది ఎవరి మనసు ఎవరికి స్వాధీనంలో ఉంది, ఎవరి ఇంద్రియాలు ఎవరికి స్వాధీనం, ఈ దుఃఖానికి కారణం అబ్బా ఎన్ని జన్మల నుంచి నేను దుఃఖపడుతున్నాను, ఈ దుఃఖానికి కారణం ఏమిటో ఈ రోజు నాకు తెలిసింది. ఈ దొంగ ఎక్కడో బయట ఉన్నాడు అనుకున్నాను, ఈ దొంగ లోపలేవో ఉన్నాడు అన్నాడు జనక మహారాజు. అబ్బా ఎన్ని జన్మ నుంచి దుఃఖపడుతున్నాను, ఈ దుఃఖానికి కారణం ఎక్కడో ఉందనుకున్నాను, ఎక్కడో బయట ఉందనుకున్నాను, ఈ దుఃఖానికి కారణం నా లోపల ఉంది, నా మనస్సే నా దుఃఖానికి కారణం. ఈ మనస్సు మూలం తెలియక తెలిసింది నాకు, ఈ మనస్సు వల్ల ఎంత దుఃఖపడ్డాను, ఎన్ని జన్మలకు గురి అయ్యానని ఇప్పుడు తెలిచాడు. ఇప్పుడు దొరికాడు నాకు ఈ దొంగ, ఈ దొంగ ఎక్కడో బయట ఉన్నాడు అనుకున్నాను, ఈ దొంగ లోపలేవో ఉన్నాడు అన్నాడు జనక మహారాజు. నీ తెలివితేటప్పుడు రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, శివుడు గొప్పవాడు, ఆ గురువు గొప్పవాడు కాదు, ఈ మంత్రం ఈ గొడవలు అనవసరమైన గొడవల్లో వెళ్ళి మీ టైం కాలాన్ని పాడు చేస్తున్న బదులు మీ తెలివితేటలు మీరు బాగుపడటానికి మీరు ఎందుకు ఉపయోగించుకోరు? నాడదులు ఇటువంటి అడిగారు, ఏమని అడిగారు? ఏమండి భూమి మీద ఎవరైనా ఒక భక్తి జీవితండే ఇటు ఏమని చెప్పాడంటే, మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని నగరానికి దగ్గరలో ఒక పల్లెటూరులో గోవింద దాస్ అనే భక్తుడు ఉన్నాడు. అతను భక్తుడు, అతను ఇల్లు దర్శించి అతను నాకు భక్తుడు. సరే నాడదులు మహాత్ముడు దర్శనం చేయడం కోసం, నాడదులు అంటే చూసి దేవుడు అంతే బాటసారి ఈ గోవింద దాస్ సరిగ్గా ఇతను వచ్చాడు, ఏదో బాటసారిని అన్నాడు మర్యాద తీసాడు. ఇంటికి వచ్చిన 10 నిమిషాలు పూజలు ఎవరు అందరూ మన రోజుల్లో జరిగింది కూడా. ఈ గోవింద దాస్ మీద భారీ చిరాకు పడతాం, ఏదో కళ్ళు పాలు తీసుకురావాలి, లేదా బియ్యం తేలాలి, ఏదో గొడవ ఉంటుంది, ప్రతి సంవత్సరానికి ఏదో గొడవ ఉంటుంది. ఇతను భారీ చిరాకు పడతాంటే ఇతను చిరాకు పడుతున్నాడు, ఇలా చిరాకు పడుతున్నాడు, ఇది ఏది ఏంటనుకున్నాను, ఇది ఏదో గొప్ప భక్తి అని చెప్పాడే, ఇటు చాలా భక్తుడు అని చెప్పాడు ఇతని పేరు. మంచి అయిన తర్వాత పొరపాటు వస్తుంది, అలాగే దేవుడు కూడా పొరపాటు వస్తుంది. ఒక మంచి కాలు జాగ్రత్త ఎప్పుడైనా ఒక మంచి ఏదైనా పొరపాటు చేయడం, పొరపాటు చేయడం కదండి వెంటనే గ్రహించి ఆ పొరపాటును చదువుకోవాలి, అది వాడు తెలియదు, వాడు తెలియని వాడు కింద లక్ష్యం చేసిన పొరపాటు మళ్ళీ జరగకుండా తీసుకోవాలి, పశ్చాత్తాపడాలి, అది మానవత. అయితే రామమాయకి మానవుడు కదండి, మానవులు మానవుడు కదా, బ్రహ్మ మానవ మానవులం కూడా కాదు, అంటే మన మనుషులే కానీ మానవత. ఇది దేవుడు కుట్టిన నారదుడు, దేవుడు కూడా పరాత్రం ఉండి నాకు రాంగద్రించాడు అనుకుంటాడు. భార్య ఏమో భర్త మీద రాగపడుతుంది, భర్త ఏమో భార్య మీద రాగపడుతున్నాడు. ఇప్పుడు మామూలు భక్తులు కాదు కదా వీడు, గోవింద దాస్ కదా మహాభక్తుడు అని చెప్పాడు కదా, అది ఎడ్రెస్ పొరపాటు ఉంటాడు, ఇంకా మళ్ళీ వెనక వెళ్ళిపోతే బాగుండేమో, దేవుడు అబద్ధం చెప్పడే అయినా చూద్దాం. ఏదో భార్య భర్తలు తీసుకు భద్రతలు అని చెప్పి భక్తుడి గాలిని మనం బయటకు పోవటం తొందరగా. అప్పుడు ఏం చేశాడు అతను, నాలుగు ఒక 24 గంటలు ఒక రోజు ఇంకా ఉంటానండి, ఏదో ప్రయాణం దూర ప్రయాణం పెట్టినాను, నీ ఇంట్లో నన్ను ఉండనిదే ఉంటానంటే ఉండవయ్యా అని గోవిందం. ఓ 10 నిమిషాలు కూర్చున్నా తర్వాత పొలం అవ్వడం పొలం వెళ్ళాడు. పాలేడు గొడవ చేసి దూరం కావాలంటే మామూలు గొడవ చేసి గడ్డ వేసామని వేయలేదని మామూలు గొడవ. ఆయన ఏం చేస్తున్నాడు, 24 గంటల్లో 3 సార్లు నారాయణ 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 అని 3 సార్లు భగవంతుని మరిగాడు. ఎవరు గోవిందుడు. అప్పుడు నారదుడు ఒక నిర్ణయాన్ని పెట్టాడు, భగవంతుడికి తిరిగి అబద్ధం, నాకు ఇతరుల్లో ఏం ప్రత్యేకత కనపడదు, చాలా కట్టుబడి పని చేస్తున్నాడు, కసజీవి రమజీవి కార్మికుడే, కానీ భక్తుడు అంటాడు ఏంటి, గోవిందే దాసు గారి దగ్గర ఎవరు తీసి. అప్పుడు ఏం చెప్పాడు అంటే, ఏమయ్యా అతను నాకు ఏదో భక్తుడి కింద నాకు ఏం కనపడలేదు అతను, ఏదో శ్రామికుడి కింద కనిపించాడు అతను, కసజీవి ఏదో అన్ని దోణ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, సంసారం జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, మామూలు గొడవలు మామూలు పేజీ ప్రతి కుటుంబానికి ఉండే పేజీలు అక్కడ కనిపించిన నాకు, అందుకని నాకేం ప్రత్యేకం కనపడలేదు, ఏదో నువ్వు భక్తుడు అని చెప్పావు అతను. కానీ విష్ణుడు ఏమి చేశాడంటే, ఒక కప్పు నిండ ఆయిల్ పోసి నారదుని దగ్గరికి వచ్చేసి, నువ్వు ఈ కప్పులో ఉన్న ఆయిల్ ఒక్క తుక కూడా కింద పడకుండా నేరు పడవుతుంది, అది నువ్వు ఎలా పెడతావు, మామూలుగా నువ్వు దేవరుచు కాబట్టి గాలిలో ఎగిరిపోయినట్టు లేకపోతే ఇంకోకాదు, ఆ గోవింద దాసు ఇంకా ఎలా కష్టపడి పని చేసుకుంటున్నాడు, అలాగే నువ్వు మానవుడిలాగే నడుతుంది, నువ్వు తరచ ఏమిటంటే ఇందులో ఒక తుక కూడా కింద పడకూడదు అని చెప్పి ఇతను ఏం చేశాడు. నారదుడు మంచి ఏకాగ్రత మనస్తీ ఎవరినివ్వకుండా జాగ్రత్తగా ఒక్క తుక కూడా కింద పడకుండా ఇది నేరు పడవుతుంది దీని పెట్టాడు. నేను జయించాననుకున్నాడు, ఏంటి ఒక్క తుక కూడా కింద పడినవలేదు, జయించే విష్ణుడు వచ్చాడు మళ్ళీ ఏమండి మీరు చెప్పిన పని నేను జయించాను, ఒక్క తుక కూడా కింద పడనివ్వలేదు, నేను కట్టెడు అయిపోయాను. అయితే రైతే నువ్వు కష్టపడి పట్టుకెళ్ళి ఒకటి పెట్టావు, ఈ గిన్నె అక్కడ పట్టుకెళ్లి మేరు పడవతం పెట్టేటప్పుడు ఈ సైతంలో ఎప్పుడైనా నన్ను మరించావో ఒక్కసారి అలాగే మిమ్మల్ని మధ్యకి పడించలేదండి, నా బుద్ధి నా మనస్సు అంతా ఆయన కింద పడకూడదు అని ఉన్నాడు. అప్పుడు ఇంట్లో అన్నాడు, ఏమయ్యా ఈ ఆయన గిన్నె అక్కడ పెట్టిరామంటే నీ బుద్ధి అంతా అక్కడ పెట్టేసి నన్ను ఒక్కసారి కూడా స్మరించలేదు, నువ్వు ఇంత సంసార బాధ్యత 3 రోజుకి 24 గంటల్లో 3 సార్లు నన్ను మరించాడు గోవిందాస్ అని చెప్పాడు కదా. ఇప్పుడు నువ్వు భక్తిరా వాడు భక్తాను, అందుచేత ఇప్పుడు ఎందుకు నీకు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, మీరు సంసారంలో ఉండి కూడా భగవంతుని ఎప్పుడైనా అప్పుడప్పుడు మీరు స్మరించుకుంటున్నప్పటికీ అది నక్రమకలుగా కాక కత్తితోటి ప్రీతితోటి ప్రేమతోటి ఆప్యాయతోటి మీ ముందు మనస్సుతోటి ఈశ్వరుడు నామాలు ఏ నామాలని కదా మీరు వీటితోటి కనీసం రోజుకి 4 సార్లు మరిచినప్పుడు మీకు మంచి మార్పులు, మీరు తొందర పడకండి, మీకు ఏ కోరికలు కావాలని నెరవేరుతాయి, మీరు చేసుకునే జపాల వల్ల ధ్యానం వల్ల మీ కోరిక నెరవేరుతాయి నెరవేరుతాయి, కానీ మీ గమ్యమని కాదు, మీ గమ్యం సత్యాన్ని తెలుసుకోవడం ఆత్మను తెలుసుకోవడం భగవంతుని తెలుసుకోవడం, అది గమ్యం. ఆశ్చర్యం ఉంది భగవాన్ జనం, మన శరీరం స్వప్నం లోకం స్వప్నం ఈ వ్యవహార జగత్ అంతా కూడా స్వప్నం, మనం నిజంగా కలిపిస్తాం అబద్ధంగా కనిపిస్తాం, శాస్త్రమేమో అబద్ధం చెబుతాం కానీ మనకి ఎలా కనిపిస్తుంది, నిజంగానే కనిపిస్తాను, మీరు నాకు నిజంగా కనిపిస్తున్నారు, నేను మీకు నిజంగా కనిపిస్తున్నాను, నిజమే అనుకుంటున్నాను నిజంగా కనిపిస్తున్నాను కూడా, లోకం మనకి నిజంగానే కనిపిస్తుంది, మనుషులు నిజంగానే కనిపిస్తున్నారు, చచ్చిపోవడాలు నిజం కనిపిస్తున్నారు, పుట్టుకోవాలి నిజం అనిపిస్తుంది, లోకంలో జరిగే గొడవలన్నీ కూడా నిజంగానే కనిపిస్తాయి, కానీ శాస్త్రం చూసానండి మన శరీరం అబద్ధం అని లోకం అబద్ధం వ్యవహార జగత్ అంతా అబద్ధం ఇదంతా నిజం కాదు, కానీ ఒక విషయం మీరు మనలు ఏదో ఒక నిజం ఉంది, ఆ నిజం మన హృదయంలో ఉంది, ఏదో ఒక నిజం ఉంది కాబట్టి నిజం కానీ కూడా నిజంగా కనిపిస్తాను, ఇది మైక్ ఉంది చీకట్లు ఇది మీకు దొంగ కింద కనిపిస్తుంది, ఈ దొంగ దొంగ కాదు మైకే, మైక్ ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి ఉంది కాబట్టి మీకు దొంగ కింద కనిపించింది, ఏదో ఇది లేదనుకోండి అసలు దొంగే కనపడదు, అదే విధంగా వస్తువు ఒకటి ఉంది, పచ్చి ఒకటి ఉంది, భగవంతుడు ఒక ఉన్నాడు, ఆత్మ అనేది ఒకటి ఉంది, చైతన్యం అనేది ఒకటి ఉంది, సాగు లేని వస్తువు గుడుకు లేని వస్తువు స్వయంగా ప్రకాశించే వస్తువు ఏదో ఒకటి ఉంది, పరమాత్మ అండి ఆత్మ అండి దేవుడు అనండి స్వర్గరాజ్యం అండి మోక్షం అండి ఏదో ఒక నిజం ఉందో మనకు కనిపించింది అంటే నిజం కాదు, ఏదో ఒక నిజం ఉంది కాబట్టి ఇదంతా నిజం కనుక, ఏదైతే నిజమో అది మీ హృదయంలోనే ఉంది, ఆ నిజం మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలిసిన అందులో ఒప్పుకోండి, అయితే దాన్ని తెలుసుకోవడానికి మనకి తెలిసిన లేదా నామం నామే మనకు విశ్వాసం, గాలి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎవరైనా టాటా ఇంట్లో ఉంటే తప్పనిసరిగా బయనాసి టాటా ఇంటికి కూలిపోతున్నారు, ఏదైనా మనిషి దాబాలో ఉన్నారనుకోండి మీ బయనాసిలో చూడండి, మీరు చేసి నామం మీద కనుక మీకు కనుక విశ్వాసం ఉంటే మీరు దాబాలో ఉన్నారు, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ సంసారంలో ఎన్ని ఎత్తి తగ్గులు ఉన్నప్పటికీ మీరు చేసి నామం మీద కనుక మీకు రీతుంటే మీకు ఓపు ఉంటే మీకు భయం అనేది కూడా భయం వేస్తానండి, రమణ మహర్షి గారు పట్టుకోండి అదో పద్ధతి అదో మార్గమే, రమణ మహర్షి గారు దాన్ని ఖండించలేదు, ఆయన ఖండించడానికి ఇక్కడ రాలేదు, ఆయన వాదించడానికి ఇక్కడ రాలేదు, ఆయన తర్కించడానికి ఇక్కడ రాలేదు, ఆయన చేతికి పెట్టుకోవడానికి మనకు రాలేదు, ఒక మార్గం తీసి వెళదాం ఆయన సోదర మాట్లాడారా, అంటే ఆత్మ అందదు అంటే తారీకుడు కూడా ఆత్మ వాదన కందదు, మనతో చేతిని పెట్టుకోవడానికి మనతో వాదనలు పెట్టుకోవడానికి మనతో కబుర్లు కాకరకాయలు చెప్పడానికి రమణ మహర్షి గారు ఈ లోకానికి రాదు, ఒక మార్గం తీసి వెళదాం ఆయన సోదర మాట్లాడారా, వీరందరూ జ్ఞానం సంపాదించండి, వీరందరూ జ్ఞానం సంపాదించండి అని గీతలో ఎన్నో సార్లు ప్రతి అధ్యాయంలోని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను వీరందరూ జ్ఞానం సంపాదించండి, ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించాడో వాడికి నా స్వరూపం ఇస్తాను, వాడు నా స్వరూపం పొందుతాడు, వాడితో సమానమైన వాడు కాని వాడికి మించిన వాడు కాని ఈ లోకంలో కానీ పరలోకంలో పడుకో కానీ ఇది లేదు అని భగవంతుడు చెబుతుంటే మనకు తెల్లారు లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మనకి జ్ఞానం దర్శనం అవటం లేదు అజ్ఞానం దర్శనం.
పొద్దున్నే లేవగానే ఆత్మ దర్శనం కాదు అహంకారం ఉండదు.
ఆత్మ కాదనే మనం బుద్ధులు చేస్తాండ అహంకారానికి నా అహంకారం సంతృప్తి పెట్టుకోవడం కోసం నేను బుద్ధులు చేసి నా అహంకారం సంతృప్తి పెట్టడం కోసం నేను దానాలు చేసి నా అహంకారం అంతకోవడం కోసం యజ్ఞాలు యాగాలు నాకు సైతాన్ని దర్శనం ఒకటి దేవుడు జరిగింది. మీరు చేసే దానాలు మీరు చేసే ధర్మాలు ఎన్ని మీరు చేసే పరాణాలు మీరు చేసే విజ్ఞాలు మీరు చేసే యాగాలు ఎన్ని నిజమైతే మీరు ఎందుకు దేవుడు దర్శనం ఇవ్వడం ఏమి నిజమైతే ఒక మనిషి ఇంకో మనిషిని మోసగించడం ఒక దేశం ఇంకో దేశం మోసగించడం ఒక సమాజం ఇంకో సమాజాన్ని మోసగించడం కానీ మానవుడు దేవుడిని మోసగించడం నువ్వు పెట్టే దండాల వల్ల నువ్వు పాడే కీర్తన వల్ల దేవుడు మోసం దేవుడు అంటామా
నువ్వు భగవద్గీత పారాయణం చేస్తున్నావు ఉపనిషత్తులు పారాయణం చేస్తున్నావు రామాయణం పారాయణం చేస్తున్నావు ఇన్న జాయి చదివేస్తున్నావు అన్న జాయి చదివేస్తాం పారాయణాలు చేస్తున్నారు చెయ్యండి నేను సాధించలేదు ఈ పారాయణాలు కనీసం ఆ భగవద్గీతలో ఉపనిషత్తులు ఒక్క శ్లోకం చేసుకుని దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరించడానికి మీరు ఇంకొకరు అప్పుడు అజ్ఞానానికి నీతి జరిగి సంరక్షణ ప్రారంభం ఏదైనా ఒక శ్లోకం తీసి దాన్ని ఆచరించడానికి మీరు ప్రయత్నం చేస్తే మీలోని అజ్ఞానం అప్పుడు అంటుకుంటారు తగలబెట్టడానికి కొంత పదవి పడవచ్చు దాని కన్నీ అప్పుడు అంటుకుంటుంది ఏది మీరు ఆచరించడానికి ప్రయత్నం అండి ఆచరించడం పారాయణాలు పారాయణాలు ఎందుకు పుణ్యాలు కోసం ఎందుకు పుణ్యాలు ఇంకా మంచి జామల కోసం మంచి లోకం ఎంత మారిలో
చివరి రోజుల్లో రమణోత్సవం ఒక ధర గారు అడిగారు మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మా ఆస్తులు విడిచిపెట్టాం మా కుటుంబాలను విడిచిపెట్టాం మా అద్దెలను విడిచిపెట్టాం అన్ని విడిచిపెట్టాం మీ దగ్గరికి వచ్చి మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఐ నాట్ గోయింగ్ నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ఐ నాట్ గోయింగ్ నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్తాను ఆకాశం గోయింగ్ నేను ఎక్కడికి వెళ్తాం లేదు ఐఎమ్ క్లియర్ నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి ఒకరు వెళ్ళిపోవాలనుకుంటున్నాను కూడా మిమ్మల్ని అందరూ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలను నాకు చూడగలను అటువంటి అఖండమైన అది మీలోనే ఉంది ఎక్కడ బయటలేదు.
ఎక్కడో భయించలేదు మన ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉన్నాయి మన మనస్సు బహిర్ముఖంగా ఉంది మన అహంకారం బహిర్ముఖంగా ఉంది అంతర్ముఖం చేయలేక బయట ఉన్న వస్తువుల కోసం వెళ్ళు దేహం వచ్చింది పని చేస్తాం దేని బట్టి పని చేస్తాం వాసన బట్టి పని చేస్తాం మళ్ళీ వాసన వస్తుంది మళ్ళీ దేహం వస్తుంది ఇది చక్రం ఇది మాయ ఇది అజ్ఞానం ఈ అజ్ఞానం బుద్ధిలో
ఎవరైనా సైంటిస్టులను అడగండి పెద్ద కొత్తవేత్తలను అడగండి ఈ ఊర్లో ఎవరైనా పెద్దలు ఉంటే అడగండి ప్రతి మనిషికి స్వార్థం వాడు భక్తుడు అయినా స్వార్థం ఈ భక్తుడు కాకపోయినా స్వార్థం ఈ స్వార్థంలోంచి మానవుడి స్వార్థంలోంచి బయటపడటం కోసం ఎవడైనా ప్రయత్నించాలి. నేను కర్తరిన పని చేస్తే అహం బుద్ధితో పని చేస్తే దేహగతమైన మనసుతో పని చేస్తే మీరు మంచి చేస్తే మంచి వస్తుంది చెడ్డ చేస్తే చెడ్డ వస్తుంది. మీరు మంచి పనులు చేస్తే ఉత్తమ లోకాలకు వెళ్ళొచ్చు చెడ్డ చేస్తే ఇంకో చెడ్డ లోకాలకు వెళ్ళొచ్చు. మంచికి మంచి వస్తుంది చెడ్డకి చెడ్డ వస్తుంది రమణ మహర్షి గారి సందేశం అది కాదు అది స్వప్నంతో సమానే ఇది స్వప్నంతో సమానే. మంచి చేస్తే మంచి కళ రావచ్చు చెడ్డ చేస్తే చెడ్డ కళ రావచ్చు మంచికి మంచి లోకాలు రావచ్చు చెడ్డకి చెడ్డ లోకాలు రావచ్చు అన్నీ కూడా ఆత్మలో కల్పితమే. దేంట్లో అయితే కల్పించారో ఆత్మను గ్రహించు అప్పుడు కానీ మీ మాయలోంచి బయటపడదు. కొన్ని మీరు పుణ్యాలు చేస్తారు మంచి లోకాలు గెలుతారు అక్కడ ఎంతకాలం ఉంటారు స్వార్థంలోంచి వేరు పడలేకపోతే స్వార్థంలోంచి మనిషి బయటికి రాలేకపోతే స్వార్థాన్ని చీల్చుకున్నాడు బయటికి రాకపోతే వాడికి దేవుడి దర్శనం అవనే అవ్వదు. వాడు ఎన్ని పూజలు చేయండి ఎన్ని యజ్ఞాలు చేయండి ఎన్ని యాగాలు చేయండి కానీ మీ శరీరాన్ని మీ ఇల్లుని మీ దేశాన్ని మీ సమాజాన్ని మీ సంస్కృతిని మీ భాషని మీ ప్రాంతీయ తత్వాన్ని మరిచిపోయి మీరు ఎప్పుడైనా దేవుణ్ణి ప్రేమించారా? ఎప్పుడైనా ఒక చిన్న కరుణాపూరితమైన మాట తోటి మానవుడు కోసం మీరు ఎప్పుడైనా సహాయం చేశారు? ప్రతిదానికి డబ్బు 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 ప్రతిదానికి డబ్బు ఉండక్కర్లేదు. ఎవరో మనిషిని సుఖపెట్టడం కోసం డబ్బు ఉండక్కర్లేదు. మీ ఇంటికి ఎవరైనా ముసలవాళ్ళు ఉంటే ఎలా ఉన్నారని మామగారు కులాసాగా ఉన్నారని ఒక కరుణాపూరితమైన ఒక మాట కరుణాపూరితమైన ఒక చేత ఇప్పుడు మీ జీవితంలో మీరు చేశారా? మీకు అహంకారం నశించడం కోసం స్వార్థం నశించడం కోసం మీ రామానుజీ పేరు ఏమైనా ఉంటారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కింద తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడి ఉంది. ఆ గోవిందరాజ స్వామి రామానుజీ కట్టించారు. ఇప్పుడు రమణ మహర్షి గారిని సుబ్రహ్మణ్య స్వామి అవతారం అని పెద్దలు ఎలా చెబుతున్నారు రామ అనుజులు రాముడు తమ్ముడు ఎవరు లక్ష్మణుడు అని లక్ష్మణ స్వామి రామానుజుడిగా జన్మించాడని వైష్ణవు లేక నమ్మిక. ఆయన రామాయణం గురువు గారి చేత 14 సార్లు 13 సార్లు చెప్పించుకున్నాడు వాడిని ఇక్కడ. ఆ తిరుమల కొండ అంటే ఎంత ఇష్టం అంటే ఆయన పాదాలతో ఆ కొండను తొక్కలేక ఆ గురువు గారిని కొండ పని దారిలోకి రామని దారి దాటి నడిచిళ్ళు. ఆ రామానుజుడు తిరుమల నంది అనే ఆయనకి అతిథిగా ఉన్నాడు కొంతకాలం. ఆ తిరుమల నందికి గోవిందుడైన శిష్యుడు అప్పుడు అతను రోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఏం చేశాడు అంటే గురువు గారికి మంచం వేసి అక్కడ పరుపు వేసి పక్కన వేసేవాడు. ఒక రోజున ఏం చేశాడు
ఇతను పక్కన వేసేసాడు, ఆ పక్కన వేసి దాని మీద దొల్లుతున్నాడు. కవుల్లోకి వెళ్ళాడు, ఇక పనులు తిరుమల మీద పనులోకి వెళ్ళాడు. రామానుజన్ వాటికి ఇంటికాడ కూర్చున్నాడు. గోవిందుడు ఏం చేశాడు, గురువు గారికి పక్కన వేసాడు, ఆ పక్కన వేసి దాని మీద దొల్లుతున్నాడు. ఇది రామానుజుడు చూశాడు. రామానుజ మహాత్ముడే అటువంటి వాడికి కూడా ఏమొచ్చి మా ఎలా కమ్మేస్తున్నాడు చూడండి. దేవుడు శిష్యుడు ఆయనకు పక్కన వేసేదంత వరకు బాగానే ఉంది, ఆయన పక్కన ఏం దొల్లుతాడండి అని రామానుజుడు కనిపించినాడు. రామానుజుడు ఏం చేశాడు, తిరుమల నంది వచ్చాక ఇదేమిటయ్యా, ఇది మంచిది కాదు, ఇది నీకు పక్కన వేసాడు మీ శిష్యుడు, తర్వాత పక్క మీద దొల్లాడు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పాడు తిరుమల నంబితో. ఎవరు రామానుజుడు? ఇదండి గురు ప్రేమ అంటే ఇక్కడ చూడండి. ఒలి జలవరిస్తున్నాండి ఇక్కడ. తిరుమల నంది గోవిందని కాజేశాడు, ఎవరైనా నేను టౌన్ లోకి వెళ్ళి వచ్చినప్పుడు నేను చూడలేదు, నాకు పక్కన వేసేవాటి నువ్వు అంతవరకు బాగానే ఉన్నావు, నాకు పక్కన వేసి ఆ పక్క మీద నువ్వు ముందు పడుకున్నావంట కదా. నేను పడుకున్న మాట నిజమే అన్నాడు. నేను పడుకున్న మాట నిజమే అన్నాడు. అయితే గురువు గారికి పక్కన వేసి గురువు గారి మంచం మీద పడుకుంటే దోషం వస్తుందని నీకు తెలుసా? ఆ అప్యాయత చూడండి, దోషం వస్తుందని నాకు తెలుసు. నువ్వు చేసిన ఈ దోషానికి శిక్ష కూడా ఉంటుందని నీకు తెలుసా? తెలుసండి. మరణించిన తర్వాత చెడ్డలోకాలు వస్తాయని కూడా నీకు తెలుసా? ఆ మరణించిన తర్వాత కూడా చెడ్డలోకాలు వస్తాయని నాకు తెలుసు. ఇలా అన్ని తెలుసు తెలుసు అంటున్నావు, తెలుసు నేను చెడ్డ పని ఎందుకు చేసావు గోవింద అన్నాడండి పాపం. ఈయన కూడా మతిపోయి ఆ ప్రేమ చూడండి, గురు శిష్యుల ప్రేమ అలా ఉంది. మంది వ్యాపారం సరే, భక్తి ఏంటి, మాటలేండి, అన్ని వ్యాపారం, జీవితమే వ్యాపారం. అన్నీ తెలుసు అంటున్నావు, అన్నీ తెలుసు అన్నావు, అడిగినంత చెడ్డ పని ఎందుకు చేసావు? అన్ని చెడ్డ లోకాలు వచ్చినా నాకు ఇష్టమే, అన్ని చెడ్డ లోకాలు వచ్చినా నాకు ఇష్టమే, కానీ నీ దగ్గర నేర్చుకున్నాను విద్య, ఆ విద్య నాకు ముఖ్యం. మిమ్మల్ని సుఖ పెట్టడం కోసం, అది హాయిగా ఉందో లేదో మధ్య మధ్య ఎక్కడ ముడతలు ఉన్నాయేమో చూడటం కోసం, ఒకవేళ పక్క మీద ఏమైనా చీమలు ఉన్నాయేమో చూడటం కోసం, ఆ చీమలు నేను పడుకుని దొల్లాను, కుడితే నన్నే కొడతాయి కదా, మళ్ళీ కూడా దులుపుతా. ఈ పొరపాటుకి నాకు నరకలోకం వచ్చిన, చెడ్డ లోకాలు వచ్చినా, ఇవన్నీ అనుభవించడం కోసం మీ పట్ల నాకు ఉన్న ప్రేమ కొరిగి మిమ్మల్ని సుఖపెట్టాలని ఈ ప్రయత్నంలో ఇంత చెడ్డ నాకు వచ్చినప్పుడు నేను భరించడానికి అనిపించడానికి సిద్ధంగా ఉందన్నాడు గోవింద. అప్పుడు రామానుజుడు అన్నాడు, నన్ను వివేకవంతు నువ్వు చేసావయ్య గోవింద. రామానుజుడు లాంటి అవతార పురుషుడు, రామానుజుడు లాంటి అవతార పురుషుడు ఇటువంటి సమాధానం చెప్పాడంటూ గోవిందుడు అనుకోలేదు. ఇంతకు ముందు కంటే నాకు తెలివితేటలు పెంచావు, ఇంతకు ముందు కంటే నాకు విజ్ఞానం పెంచావు, నువ్వు శిష్యుడవే అయినప్పటికీ నాకు జ్ఞానమైన నేత్రాన్ని తెరిపించావు గోవింద. నిజమైన గురువు ఎప్పుడు ఈర్ష్యపడడు, నిజమైన గురువు తన శిష్యుడు తనకంటే అభివృద్ధిలోకి వస్తే సంతోషిస్తాడు. నిజమైన తండ్రి తన బిడ్డ తనకంటే గ్రేటెస్ట్ అన్నప్పుడు గ్రేట్ తనకంటే మంచి అభివృద్ధిలోకి వచ్చాడనుకోండి, వాడు నిజమైన తండ్రి అయితే వాడు సంతోషిస్తాడు. అదేవిధంగా నిజమైన గురువు అయితే తన శిష్యుడు తనకంటే అభివృద్ధిలోకి వస్తే వాడు సంతోషించాలి, వాడు నిజమైన గురువు. అంతేకాని తనకంటే పైకి వచ్చాడని అసూయ పడేవాడు, ఈర్ష్య పడేవాడు, ఓర్పు లేనివాడు, ఓర్చుకోలేనివాడు గురువు కాదు, గురువు. మన అందరికీ స్వార్థం, కామాన్ని విడిచిపెట్టకపోతే నిష్కామ స్థితి రాదు, స్వార్థాన్ని విడిచిపెట్టకపోతే నిస్వార్థ స్థితి రాదు. నిస్వార్థ స్థితి రాకుండా, నిష్కామ స్థితి రాకుండా నిజం అందదు. నిజమే దేవుడు, నిజం అందదు, నిజం అందదు. అయితే ఆ స్వార్థం ఉందనేది ఒకటి గుర్తించి దాంట్లోంచి బయటపడటం కోసం మానవుడు చేసే ప్రయత్నం ఏమి? టెక్నాలజీ పెరిగి, సైన్స్ పెరిగి, సోదర మహాశైలరా ఇక్కడి నుంచి పాలకులలో ఉంటే నడిచిపోయేవాళ్ళు, ఇప్పుడు కార్లు వచ్చేసి కాళ్ళకి పని లేదు. పూర్వం రోగాలు వస్తే, పూర్వం షుగర్ కంప్లైంట్ వస్తే మనుషులు చచ్చిపోయేవారు, పూర్వం టీబీ వస్తే మనుషులు చచ్చిపోయేవారు. ఇలా రోగాలకు అన్నింటికి మందులు కనిపెట్టారు. సోదర మహాశైల ఇదంతా ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఇదంతా మీ మనసు బాగుపడటానికి పని చేయదు, మీ దేహ రక్షణకి, మీ దేహం సుఖపడటానికి మాత్రమే ఈ టెక్నాలజీ, ఈ సైన్స్ ఉపయోగపడదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది కాదనకండి, ఇది వద్దనకండి. టెక్నాలజీ అభివృద్ధి పొందింది, సైన్స్ అభివృద్ధి పొందింది, ఈ శరీరానికి మాత్రమే, శరీరం సుఖపడటం కోసం, శరీరంలో ఉన్న రోగాలు తగ్గడం కోసం ఈ టెక్నాలజీ, ఈ సైన్స్ ఉపయోగపడదు. మీరెవరో మీరు తెలుసుకోవడానికి, మీ మనసును మీరు పవిత్రం చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి, మీ అంతస్తు మీరు తెలుసుకోవడం కోసం, మీ ఆత్మపదవిని మీరు పొందడం కోసం కానీ ఈ సైన్స్ కానీ ఈ టెక్నాలజీ కానీ మీకు సహకరించదు. కార్లు వచ్చినాయి, ఏరోప్లేన్స్ వచ్చినాయి, అనేక పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి, అనేక పెద్ద పెద్ద వెపన్స్ వచ్చినాయి. అంత మాత్రం కింద మన ఇంద్రియాలు మనకు స్వాధీనం అయిపోయినాయా, నా మనసు నాకు స్వాధీనం అయిపోయిందా, నీ ఇంద్రియాలు నేను జయించాను, లేకపోతే నా స్వార్థంలోంచి సైన్స్ నేను బయటపడటం కోసం సహకారం చేసింది. నీ సైన్స్, సైన్స్ అనే సైన్స్ నా స్వార్థంలోంచి, నా దుఃఖంలోంచి, ఈ సెల్ఫ్ సెంటర్లో వచ్చి నేను బయటపడటం కోసం ఈ టెక్నాలజీ ఏమైనా నాకు సహకారం చేయగలదా, చేసిందా మానవ. అయితే మంచి విడిచిపెట్టకండి, మంచి చెయ్యండి, మంచి కోసం జీవించండి, మంచి కోసం మరణించండి. మీరు చేసే ప్రతి మంచి పని మీకే తిరిగి వచ్చేస్తుంది, అలాగే మీరు చేసే చెడ్డ కూడా మీకే తిరిగి వస్తుంది. మీరు కరుణ పెంచుకుంటే, మీలో దయాస్వభావం పెంచుకుంటే, మీరు ధర్మం పెంచుకుంటే, ధర్మం ధర్మం అంటే ఏంటి, న్యాయమే ధర్మం. మీరు న్యాయంగా ఉంటే ధర్మంగా ఉన్నట్లెక్క, ధర్మంగా ఉంటే, న్యాయంగా ఉంటే, సౌహృదయం కలిగి ఉంటే, సద్బుద్ధి కలిగి ఉంటే, ఎంతో కొంత ప్రేమో కరుణో దైవం మీ తోటిమానాల పట్ల చూపిస్తుంటే మీ మనస్సు సంస్కరించబడుతుంది, మీ మనస్సు సూక్ష్మం అవుతుంది, మీ మనస్సు శుద్ధి అవుతుంది, మీ మనస్సు మెరుగుపడుతుంది. ఆ మెరుగుపడిన మనస్సు, ఆ సూక్ష్మమైన మనస్సు మీకు ఆత్మకి దారితుంది. అర్జున, నీ మనస్సును నీకు శత్రువు చేసుకోకు భగవంతుడు చెప్పే మాటలు. నువ్వు మంచి లోకాలకు వెళ్ళా నీ మనస్సే కారణం, నువ్వు చెడ్డ లోకాలకు వెళ్ళా నీ మనస్సే కారణం. అంటే నీ మనస్సును బాగు చేసుకో, నీ మనస్సును నువ్వు విరోధం చేసుకోకు, నీ మనస్సునితో నువ్వు విరోధం పెట్టుకోకు, నీ మనస్సుతో నువ్వు స్నేహంగా ఉండు, నీ మనస్సును మచ్చికి చేసుకో, నీ మనస్సును స్వాధీనం చేసుకో. నువ్వు బాగుపడాలంటే నీ మనస్సును అదుపులో పెట్టు, నువ్వు మనస్సును అదుపులో పెట్టుకో అనుకో. నీ మనస్సు నీకు విరోధంగా పనిచేస్తుందనుకో, నీ మనసు నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనుకో, నువ్వు అభివృద్ధిలోకి రావు, నీకు పురోభివృద్ధి లేదు. నీకు తిరోగతి గతవుతుంది, తిరోగతే గతవుతుంది. ఎప్పుడు నీ మనస్సు నీకు శత్రువుగా ఉంటుంది. అంటే నీ మనస్సును బాగు చేసుకో, నీ మనస్సు సెంటర్. మీరు అనేక సమస్యలను పరిష్కారం చేసుకుంటున్నారు, రైటే. మీ ఇంట్లో పేచీలు వస్తే, ఊళ్ళో పేచీలు వస్తే, సమాజంలో పేచీలు వస్తే, మీరు అనేక సమస్యలను పరిష్కారం చేసుకుంటున్నారు, ఎంతో మంచిదే. కానీ మీ మనస్సునే సమస్యను పరిష్కారం చేసుకో. మనస్సు కూడా ఒక సమస్య, దీన్ని పరిష్కారం చేసుకో. మీకు ఏ దేవత అయితే ఇష్టమైన మంచిదే, అది ప్రీతిగా చేయండి, ఇష్టంగా చేయండి. మీరు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నారో, ఏ దేవతనైతే పూజిస్తున్నారో, ఏ దేవతనైతే స్మరిస్తున్నారో, నీకు తెలియపు ఆ దేవత తెలుసు ఏది నిజమో. ఆ నిజం దగ్గరికి మిమ్మల్ని పంపే వరకు ఆ దేవత విడిచిపెట్టదు. అలా విడిచిపెడితే దేవుడే కాదు. నేను కర్తల్ని పెట్టుకుని మీరు పని చేస్తే, మంచి చేస్తే ఎత్తుకు ఎత్తు, చెడ్డ చేస్తే ఎత్తుకు ఎత్తు, మళ్ళీ మీకు ఎదురు. మీకు ఎవరికైనా దుఃఖం ఉండొచ్చు, మీకు ఎవరికైనా అశాంతి ఉండొచ్చు. కారణం ఏమిటి, దేని గురించి అశాంతి వస్తుంది, దేని గురించి దుఃఖం వస్తుంది? అసలు దుఃఖపడటానికి కానీ అశాంతి పడటానికి కానీ తగిన కారణం జగత్తులో ఉండాలి. దుఃఖపడటానికి కానీ అశాంతి పడటానికి కానీ బాధపడటానికి కానీ తగిన కారణం జగత్తులో ఉండాలి. ఇది నిజమని దుఃఖపడుతున్నారా, మీరు అబద్ధమని దుఃఖపడుతున్నారా? సత్యసాయిబాబా గారు ఈ మధ్యలో మాట చెప్పారు, అందరికీ అన్నం కూడా లేదని ఆత్మ కూడా ఎవడ తెలియదు. అంటే అన్నం కూడా అసలు వద్దని కాదు, దేహానికి పరిమితం అన్నం అవసరమే, అది మీ లక్ష్యం అన్నం కాదు. అన్నం తినొద్దని కదా అని చెప్పేది, మీ లక్ష్యం అన్నం కాదు, మీ లక్ష్యం ఆత్మ. ఇంకా ఆత్మ దర్శనం అయితేనే కానీ మీకు జ్ఞానం కలగదు. జ్ఞానం కలిగితే కానీ మాయ నుంచి బయటపడలేదు, మీ దుఃఖం నుంచి బయటపడలేదు. ఇవాళ మీకు తాత్కాలికంగా ఏదైనా సుఖం ఉంటే, ఈ సంతోషం ఉంటే, ఇది నిజమని మీరు నమ్మకండి. ఇది ఊడుకోవడానికి ఎంతో కాలం పట్టదు. రేపు తెలుసుకుందాం, రేపు తెలుసుకుందాం, మళ్ళీ జన్మలో తెలుసుకుందాం, మళ్ళీ జన్మలో తెలుసుకుందాం అంటే రేపుకి అంతే ఉండదు. మళ్ళీ జన్మలో మనకు పరిస్థితి అనుకూలంగా ఉంటేనే ఏం చెప్పగలం. వాళ్ళు వారు మమ్మల్ని తిట్టారండి, వారు కొట్టారండి, వారు ఏదో మాటలు అన్నారండి, ఇటువంటి మాటలు చెబుతూ ఉంటారు. అయ్యే పరిస్థితి లేకపోతే మీరు ఆత్మని ఎక్కడ తెలుసుకుంటారు? టు ఎక్స్టెండ్ మీ మనస్సుకు బలం కోసం, మీ బుద్ధిని మరింత బలం చేయడం కోసం, మీ మనస్సును మరింత బలం చేయడం కోసం, ఆత్మకు అభిముఖంగా నడిపించడం కోసం ఒకసారి తలుపు సంధిని పెట్టి నడిపేసినట్టు భగవంతుడు ఒకసారి మిమ్మల్ని కష్టాల్లో పెడతారు. ఎందుకని మిమ్మల్ని బలవంతుని చేయడం. అది మీరు కంగారు పడకండి, మీ అందరి ప్రేమ ఉంది కాబట్టి, మీ మనస్సును తయారు చేయడం కోసం, మీ బుద్ధి యొక్క వైభవాన్ని పెంచడం కోసం, ఆత్మ ఎదుగు మీ చేత గురి పెట్టించడం కోసం ఒకసారి కొన్ని కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటాం, వాటిని చూసి పాటిస్తాం. రామకృష్ణ పరమ శిష్యుల్లో మొత్తం 18 ఉన్నారు. అందరికీ స్వామి వివేకానంద పేరు తెలుసు, మిగతా వాళ్ళు కూడా వివేకానంద సమానమే, కానీ వాళ్ళ పేర్లు తెలియకపోవడం చాలా మంది. అతని పేరు శారదానంద, అంటే రామకృష్ణుడి భార్య పేరు పెట్టుకున్నాడు అతను. ఒకసారి 10 కూర్చున్నదా రామకృష్ణుడి వెళ్ళి ఈ శారదానంద ఒడిలో కూర్చుని ఒక 2 కూర్చుని రామకృష్ణుడు లేచిపోయాడు. ఏమండి ఏమండి ఏమిటి, మీరు శారదానంద ఒడిలో కూర్చుని లేచిపోయారంటే? ఏమీ లేదు, భవిష్యత్తులో రామకృష్ణ విష్ణు బరువంతమిడి మొయ్యవలసి ఉంది. అసలు నా బరువు అయినా కనీసం మొయ్యగండో లేడని చూస్తుందా? మనం చిన్న చిన్న మాటలే భరించలేకపోతే పెద్ద పెద్ద వస్తువులు ఎలా దొరుకుతాయి? మన అహంకారానికి అవమానాలు అంటే ఇష్టం ఉంది, బహుమానాలు అంటే ఇష్టం. మనకి బహుమానాలకు అలవాటు పడితే అహంకారం పెరుగుతుంది, అవమానాలకు అలవాటు పడితే అహంకారం తగ్గు. ఎవరైనా మనం పొగిడారనుకోండి ఎంత సంతోషిస్తాం. ఏమంటే ఎవరిని విమర్శిస్తే, ఎవరిని చిడితే ఏడుస్తాం, దుఃఖపడతాం, మళ్ళీ ఇంకొకరితో చెబుతాం, పలానా అమ్మగారు నన్ను ఇలా తిట్టి పోసారు. ఏమంటే ఎవరితో చెప్పండి, నేను ఇక్కడ రహస్యం చెబుతాను. భగవద్గీతలో స్వామి ఏమి చెబుతున్నాడు, నీకు నీవే శత్రువు, నీ అహంకారమే నీకు శత్రువు. ఆ నీ అహంకారం జయిస్తూ మిత్రుడు అవుతావు, నీకు నువ్వే మిత్రుడు అవుతావు. నీ అహంకారం జయించకపోతే నీకు నీవే శత్రువు అవుతావు. నీకు ఎవరు శత్రువు? నీ అహంకారమే నీ శత్రువు, నీ మనస్సే నీ శత్రువు, నీ మరిన మనస్సే నీ శత్రువు, నీ అహంకారమే నీ శత్రువు అని చెప్తున్నాడు. నీ అహంకారం నీ శత్రువు అంటే నీ ఎవరైనా నీ విరోధులు ఎవరు విమర్శిస్తున్నారు? నీ అహంకారం విమర్శిస్తుంది. నీ మిత్రులు ఎవరిని పోగొడుతున్నారు? నీ అహంకారాన్ని పోగొడుతున్నారు. అంటే నిజంగా నీ శత్రువులు నీకు సహాయం చేస్తున్నారా, నీ మిత్రులు నీకు సహాయం చేస్తున్నారా? ఈ చిన్న రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ఎవరికి రిలీజ్ నీ విషయం మీకు అర్థమైతే మీ శత్రువులను ద్వేషిస్తారా, కోపిస్తారా? మీకు ఎన్నో కుయుక్తులు తెలిసి ఉండొచ్చు, కుతంత్రాల చేతలు ఉండొచ్చు. ఈ కుయుక్తులకి, ఈ కుతంత్రాలకి, ఈ కుచేష్టలకి ఆత్మ అందు. మీరు పెద్ద పెద్ద పనులు చేయొద్దు, చిన్న చిన్న పనులు చేయండి. ఆ పనులు దయ్య పూరితమయ్యాయి. అప్పుడు ఈశ్వరుడు సంతోషిస్తాడు, మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెడతాడు. మీరు అడగక్కర్ లేకుండా మీకు ఏది మంచిది అది మీకు ఇస్తాడు. మీరు అడగక్కర్లేదు, కోరిక శక్తి లేదు, పరమాత్మకు శక్తి. మీరు మంచి ఉద్దేశంతో చేస్తే మీరు చేసే చిన్న పనికి కూడా పెద్ద ఫలితం ఇస్తారు. మీరు ఉద్దేశం మంచిది కాకపోతే చేసింది పెద్ద పని అయినప్పటికీ చిన్న ఫలితాన్ని కత్తురాజ్య ప్రత్యేక ఫలం కర్మకి పరం కర్మ తచ్చడం. కర్మ జడ వస్తువు, కర్మకు ఫలితాన్ని ఇచ్చే శక్తి లేదు. ఫలితాన్ని చూడు పరమేశ్వరుడు, వారు సర్వసాక్షి, అన్ని చూస్తున్నాడు. అది ఎక్కడో లేదు, దూరాన్న లేదు, నీ హృదయంలో వారు నిద్రపో, నువ్వు నిద్రపోతావు, వారికి నిద్ర లేదు. జీవుడు నిద్రపోతాడు, శరీరం నిద్రపోతుంది. నిద్రపోకుండా లోపల చూసే డ్రైవర్ ఈశ్వరుడు లోపల ఉన్నాడు. వాడు సర్వసాక్షి, వాడు చూస్తున్నాడు. నువ్వు చేసే చిన్న పనైనా నువ్వు కర్ణ హృదయంతో చేస్తున్నావు లేదో వాడు చూస్తూ ఉంటాడు. దాన్ని బట్టి నీకు కత్తురాజ్య ప్రత్యేక ఫలం. నువ్వు చేసింది బహు చిన్న పనైనా, నువ్వు స్వల్పమైనా అల్పమైనా, నువ్వు కరుణ హృదయంతో మంచి సంకల్పంతో మంచి హృదయంతో చేసి వదిలే, నిన్ను ప్రేమ శిఖరాలకు తీసుకెళ్లి నీకు మోక్ష సామ్రాజ్యానికి అధిపతిగా చేస్తాడు. నువ్వు రిటర్న్స్ కోసం చూడకు, మళ్ళీ ఎదురు చూడకు, ఫలితాల కోసం ఎదురు చూడకు. నువ్వు చేసి వదిలే, మంచి సంకల్పంతో మంచి హృదయంతో చేసి వదిలే. కత్తురాజ్య ప్రత్యేక ఫలం అది ఆయన ఇష్టం. ఆయన బలవంతం చేయడానికి అధికారం లేదు, ఫలితం ఈశ్వరుడి చేతిలో ఉంది. నువ్వు ఆయన బలవంతం చేస్తే ఇప్పుడు ఆయన హృదయం స్పంది. అది కత్తురాజ్య ప్రాప్తిదే ఫలం, అది ఈశ్వరుడు ఇష్టానుసారం. నువ్వు చేసిన కర్మను బట్టి ఫలితం రాదు. నువ్వు చిన్న పని పని చేస్తే పెద్ద ఫలితం రావచ్చు, పెద్ద పని చేసిన చిన్న ఫలితం రావచ్చు. ఇంకా నువ్వు చేసిన పని వంతుకే ఫలితం అంటే ఈశ్వరుడి చేతిలో ఉంది, ఇచ్చేది ఆయన. పని చేయటమే నీ వంతు, పని ఫలితం ఇచ్చేది కర్త. కర్త అంటే వాడు సృష్టికర్త పరమేశ్వరుడు, హిరణ్య గర్భుడు. అదే దాని ఈ సృష్టికర్తనే వేద పరిభాషలో వేద పండితులు హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్య గర్భుడు అంటే సమిష్టి చేతన్. మనకు రెండే కళ్ళు, ఆయనకు అన్ని కళ్ళు. మనకు రెండే కాళ్ళు, ఆయనకు అన్ని కాళ్ళు. అదే మీరు చేసేది దయ్యతో చిన్న పని చేయండి, దయ్యతో. కనీసం మీ ఇంటిలో ముసలమ్మలు ఉంటే, మీ ఇంటి పక్కన దిక్కులేని వాళ్ళు ఎవరంటే, ఒక మాట చిన్న మాట కరుణాపూరితమైన మాట, ఒక మంచి మాట అనలేదు. ఒక మాట కూడా కరువాసు ఉన్నారా? మీరు కొన్ని డబ్బుల కోసం కరువాసు ఉండొచ్చు, మాటలకు కూడా కరువాసు ఉన్నారా? ఏమన్నా ఒక 100 శత్రువులు, 100 హాస్పిటల్లు కట్టేశాడు అనుకోండి, వాడి జ్ఞాని కాదు. వాడు కడితే కట్టచ్చు, వాడి దేవప్రార్థాన్ని బట్టి వాడు కడితే కట్ట. ఎవరు జ్ఞాని అంటే ఎవరు రాగద్వేషాల్లోంచి బయటపడ్డాడు, ఎవరు రాగద్వేషాలు విడిచిపెట్టేశాడు, ఎవరు హృదయంలోంచి అయితే రాగద్వేషాలు రాలిపోయాయో వాడిలో ఉండే వైభవం అంతా అక్కడ ఉండదు. ఏ విషయం గురించి మీరు తొందరపడకండి, ప్రతి చిన్న విషయానికి భయపడకండి. భయపడితే మీరు భగవంతుడికి దూరం అయిపోతారు. మీకు నిజంగా భగవంతుడి మీద భక్తి ఉన్నమాట నిజమైతే మీకు భయం ఉండదు. మీకు భయం వేస్తారంటే భగవంతుడి మీద భక్తి అంత తక్కువగా ఉండనుకో. సమర్థ రామదాసు అని శివాజు, అది కేవలం అద్వైతమే కాదు, రామాన్నామం చేసుకోండి, కృష్ణనామం చేసుకోండి అని చెబుతుంది. నామాన్ని విడిచిపెట్టకండి, నామమే ఇస్తుంది. నామం కూడా ఐశ్వర్యం. భగవంతుని ప్రీతిగా స్మరించుకోండి, భగవంతుడి కూడా పోటలు అంటే అని సమర్థ రామదాసు గారు చెప్పారు. ఆయన ఆస్థానంలోనే ఎవరు, శివాజీ ఆస్థానంలోనే ఒక పండితుడు ఉండేవాడు. ఆయన ఏమన్నాడు అంటే, ఇదంతా మాయవయ్యా, ఏం నామేముంది, అదే ఉంది, ఇదే ఉంది, ఇదంతా మాయనే. రామదాసు గారిని ఏమన్నాడు సమర్థ రామదాసు గారిని, మీకు పాండిత్యం సరిపడలేదు అని చెప్పి మీరు రామం గురించి చెబుతున్నారు. సమర్థ రామదాసు గారు ఊరుకొచ్చారు. శివాజీ రాజ్యంలోకి ఒక అతను వచ్చేటప్పుడు మ్యాజిషియన్ అంటారు, అంటే మంత్రగారు, మాంత్రికి అంటే డెబ్బై ఇలా పెడతాడు, 1 రూపాయలు కాడిపోతాయి, 6 రూపాయలు అడుక్కుంటాడు మళ్ళీ మనం. వాడు వచ్చి ఏం చేశాడు చూశాడు, ఓ తాడుని ఎలా పెట్టుకుని ఎలా తిప్పాడు, ఆ తాడుని ఏం చేశాడు, పాంకిని మార్చేసాడు, కొన్ని బుట్టలు కుట్టేస్తాడు. అందరూ దగ్గర కూర్చొని లేచిపోయారు. అప్పుడు సమర్థ రామదాస్ పైన చూశాడు, ఏమంటే పండితుడి గారు, మీరు ఎంతో మాయ అంటున్నారు కదా. వాడు మాంత్రికుడు, అది కాడే పావన్ కింద చేశాడు. మీరు ఎలా పావన్ నా దగ్గరికి తిన్నాను అది అమ్మబాబు నేను ఎలాంటి దగ్గరికి వెళ్తే కలిసిలా ఉందన్నాడు. మరి అంత భయస్తు నీదంతా మాయ అని చెప్పడం నువ్వు పనికి వస్తావా ఇంటికే మెత్తలేదా అంటే అప్పుడు రామదాస్ గారు లేచండి ఆ పావన్ చేతుడు పట్టుకుని తీసుకొచ్చి దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఇందుకు రామదాస్ గారు చెప్పిన మాటలు ఏంటంటే నీకు అనుభవం లేనప్పుడు నోటితోడి చెబితే ఏం లాభం లేదు అయ్యా, ఈ ప్రపంచం నీకు నిజంగా కనిపిస్తుంది. మాయ మాయ అంటే ఏమి సరిపోతుంది, నోటితోడు మాయ అంటే సరిపోతుందా? అది అది కాలైనప్పటికీ నీకు పావంగా కనిపిస్తుంది, భయం వేస్తాం దగ్గరికి వెళ్ళినట్టున్నావు. అదేవిధంగా ప్రపంచం కూడా ఇది అబద్ధమైనప్పటికీ నీకు నిజంగా కనిపిస్తుంది. నీ హృదయానికి అబద్ధంగా తోచినప్పుడు ఇది అబద్ధం అని చెప్పు అని మెత్తగదంతం చెప్పొద్దు. మనకి ఎంతసేపు నిజం కంటే కనిపించడం కాదు, మనకి నిజం కాదు కనిపించడం చాలా ముఖ్యం. మీకు తాత్కాలికమే మీకు కొన్ని బాధలు ఉండొచ్చు, ఈ బాధలు మీరు పరిష్కరించుకుంటారని కొన్ని కొత్త బాధలు వచ్చాయి. మరి ఈ లోపల ఈ జన్మ ఈ శరీరం పడిపోతుంది, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది, మళ్ళీ ఒకరు అవి పరిష్కరించుకుంటారనుకోండి కొత్త బాధలు వచ్చాయి. అదే దేహాత్మ బుద్ధి, ఈ దేహానికి పరిమితమైన నేను ఉన్నంతకాలం, ఈ దేహం మాత్రమే నేను అనుకునే బుద్ధి ఉన్నంతకాలం ప్రతి వాడికి ఏదో బాధ వస్తానే ఉంటుంది, కష్టం వస్తానే ఉంటుంది, వాడికి మరణం వస్తానే ఉంటుంది, జన్మ వస్తానే ఉంటుంది. తాత్కాలికం ఏదైనా సుఖంగా ఉన్నప్పుడు వీడికి అనిపించినప్పుడు అది సుఖం కాదు దుఃఖం. పుస్తకాలు అవసరమైతే మీరు చదువుకోండి, నేను ఉద్దంతం లేదు. ఎవరి నేనే తెలుసుకోవడం మీకు పుస్తకాలతో పని ఉండదు, దేవాలయాలతో పని, శాస్త్రాలతో పని, దేవతలతో పని. మీకు దేవతల సహాయం అవసరమైతే తీసుకోండి, మంత్రాల సహాయం అవసరమైతే తీసుకోండి, గుళ్ళు సహాయం అవసరమైతే తీసుకోండి, పుస్తకాల సహాయం అవసరమైతే తీసుకోండి, ఉద్దంతం లేదు. వీటితో ఏమి పని లేకుండా లేని మీరు తెలుసుకోవచ్చు. మీకు కోపతాపాలు లేనప్పుడు, రాగద్వేషాలు లేనప్పుడు కూడా నేననే బుద్ధి ఉంది. మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా నేననే బుద్ధి ఉంది. ఆ నేననే బుద్ధి మీకు అలాగ కామనగా ఇప్పుడు ఉంటుంది. అది పరిష్కారం అయ్యే వరకు జన్మ రహస్యం తెలియదు, సృష్టి రహస్యం తెలియదు, దైవ రహస్యం తెలియదు. ఎవరు ఎదటి వాళ్ళు సహకరించడం కాదండి, మీ ఇంద్రియాలు మీకు సహకరించాలి, మీ మనస్సు మీకు సహకరించాలి, మీ బుద్ధి మీకు సహకరించాలి, మీరు చేసే పని మీకు సహకరించాలి. ఇన్ని రకాలుగా సహకారం మీకు దొరికితే మీరెవరో మీకు తెలుసు. రమణ మహర్షి గారి దగ్గర భక్తుడు చెప్పాడు, ఆశ్రమంలో ఒకటి పేరు చెప్పి చాలా పండితుడేతనండి, మాట్లాడితే చిరాకు పడుతున్నాడు, ఏమిటిని అలా మాట్లాడుతున్నాడని ఒక భక్తుడు వెళ్ళి రమణ మహర్షి గారితో కంప్లైంట్ చేశాడు. అలా మాట్లాడితేనే కానీ వాసన బయటికి వెళ్ళలేము, అందుకు మాట్లాడుతున్నాడు, నువ్వు కండారు పడవలసిన పని. ఏమన్నారు చూడండి భగవాన్ ఏమన్నారండి, అది లోపల ఉన్న వాసన బయటికి రావాలి, అది లోపల వాసన ఉంది కాబట్టి అలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడటం ద్వారా కానీ వాసన బయటికి పోదేమో, ఇదేంటి కంగారు పడతావు, అలా మాట్లాడితేనే కానీ వాసన బయటికి వెళ్ళలేము, అందుకు మాట్లాడుతున్నాడు, నువ్వు కంగారు పడవలసిన పని. నా వాసన క్షయం అయ్యే వరకు, నాలో నా వాసన నాశనం అయ్యే వరకు నాకు జ్ఞానం కలగదు. డాక్టర్ గారు టేప్ చేస్తున్నాడు, నేను ఏ మాట చెబుతాంటే ఆ మాటే టేప్లో పడుతుంది, మళ్ళీ రేపు కూడా ఆ మాటలే పలుకుతుంది, కొత్త మాటలు పలుకుతుందా కలగదు. అదేవిధంగా ఈ జన్మలో మనం కర్తృత్వం పెట్టుకుని అహంకారం పెట్టుకుని ఏ పనులు అయితే మనం చేస్తున్నామో ఆ పనుల వల్ల వచ్చే సంస్కారాలన్నీ నా హృదయంలో టేప్ అయిపోతాం. ఏమండి నా హృదయంలో ఉన్న టేపే మళ్ళీ రాబోయే జన్మలు ఇప్పుతున్నది టేప్. ఈ మాట ఎలా ఏర్పడుతుందో మళ్ళీ హృదయంలో ఉన్న భాషనే మళ్ళీ కోరిక ఏర్పడుతుంది, ఆ కోరిక మళ్ళీ మరి పని చేస్తుంది, ఆ పని చేస్తే మళ్ళీ కర్మ వస్తుంది, కర్మ వస్తే మళ్ళీ శరీరం వస్తుంది, మళ్ళీ చక్రంలోంచి బయటకు రాదు. భగవంతుడు ఏం చెప్పాడంటే కామం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, లోభిత్వం ఉండకూడదు. ఏముండకూడదు అన్నాడండి, కామం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, లోభిత్వం ఉండకూడదు. అంటే లోభిత్వం ఉన్న నరకానికి వెళ్తారు వాళ్ళు, కానీ భగవంతుడు అంత లోభి మరొకడు లేదు. ఇంకే చెప్పుకుంటారండి లోభి ఏం చేస్తాడండి, ప్రతి పైసా లెక్క. అలాగే భగవంతుడు కూడా ఏం చేస్తాడండి, హృదయంలో ఉండి మనం చేసే ప్రతి చిన్న మంచి పని, ప్రతి చెడ్డ పని రికార్డు చేసేస్తాడు. కొన్ని ఏది తెలివి చేశాడు విడిచిపెట్టాడు. వీడు లోభి అవునా కాదు, నీ శరీరం కంటే, నీ ఇంద్రియముల కంటే, నీ నేత్రముల కంటే, నీ కాళ్ళ కంటే, నీ గుండె కంటే అన్నిటికంటే అత్యంత సమీపంగా ఉంది నీకు దేవుడు. నీ హృదయంలో ఉన్నాడు, చూస్తున్నాడు, నీకు వచ్చే ప్రతి చిన్న చెడ్డ తలంపు కూడా సాక్షిగా ఉండి రికార్డు చేసి ఎవరిని చూడలేము, మనం తలుపులే చేసుకుంటాం, చుట్టూ నాలుగు గోడలు కిటికీ తలుపులు కూడా వేసేసుకోండి. దేవుడు వైకుంఠంలో ఉన్న దేవుడు, కవిరాత్మ దేవుడు అయితే మీకు దూరంగా ఉన్నాడు కదా, కనపడదు, మీరు తలుపులు వేసేసుకుంటారు కదా. నీ హృదయంలో ఉన్నాడు, చూస్తున్నాడు, నీకు వచ్చే ప్రతి చిన్న చెడ్డ తలంపు కూడా సాక్షిగా ఉండి రికార్డు చేసి నీకు బయట ఉన్న దేవుడు కొన్ని వదిలేయచ్చు. ఈ లోపల ఉన్న దేవుడు ఉన్నాడు, వాడు అన్ని రికార్డు చేసుకుంటున్నాడు, అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. యువర్ ఆన్సరబుల్, మీరు సమాధానం చెప్పి వరకుందామని గురించి ఈ కర్మచక్రంలోంచి నువ్వు బయటికి వెళ్ళలేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, మాన్యేకం శరణం రజ.
నువ్వు అన్ని ధర్మాలని విడిచిపెట్టు.
అన్ని ధర్మాలంటే జీవలక్షణాలన్నీ విడిచిపెట్టు. భగవంతుడి కోసం మీరు లోకాన్ని విడిచిపెట్టేసిన పాపం.
భగవంతుడి కోసం
మనం ఆయన శరణ వేడుకుంటున్నాం. లోకంలోని విషయాన్ని శరణ వేడుకుంటున్నాం, భగవంతుని శరణ వేడుకుంటున్నాం. సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం రజ. నన్ను ఒక్కడినే శరణ వేడుకుంటే అహం నే త్వా నిన్ను సర్వ పాపేభ్యు అన్ని పాపాల నుండి, అన్ని దోషాల నుండి, అన్ని బలహీనతల నుండి నిన్ను విడుదల చేయాలి. సర్వధర్మాన్ని పరిత్యజ్య నీ జీవలక్షణాలను విడిచిపెట్టి నీ అహంకారాన్ని మర్చిపో. మాం ఏకం శరణం రజ. నన్ను శరణ వేడుకుంటే, నన్ను భక్తిగా నువ్వు కొలిస్తే, నన్ను స్మరిస్తే
భద్రమహాశైల నీ స్థానంలో నన్ను పెట్టు. నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నేను అహంకారాన్ని అనుకుంటున్నావు. నీ స్థానంలో నన్ను పెట్టు.
సర్వధర్మాన్ని పరిచయం, నీ హృదయాన్ని ఖాళీ చెయ్యి, దాన్ని గొల్లచి అక్కడ నన్ను కూర్చో. సర్వధర్మాన్ని పరిచయం మాం ఏకం శరణం రజ. నన్ను ఒక్కడినే శరణం వేడుకో. నన్ను ఒక్కడినే శరణి వేడుకో. దేవాలయాల మీద ఉన్న బొమ్మలు, ఈ గోపురాన్ని నేనే మోస్తున్నాను బొమ్మ అనుకోవటం ఎటు ఉంటుందో? ఈ ప్రపంచాన్నంతా నేనే మోస్తున్నాను, ఈ సంసారాన్ని అంతా నేనే మోస్తున్నాను అనుకునే మానవుడి పరిస్థితి అంటే రమణస్వామి గారు చెప్పిన మాట, నాకు శాంతిని ప్రసాదించు, నా కాంతిని ప్రసాదించు, నాకు మోక్షానికి అని ఏమంటే రమణస్వామి, ఓ తండ్రి నీ ఆజ్ఞ అనుసరించి నేను ఇక్కడికి వచ్చాను. ఏమి తీయండి, నాకు మోక్షానికి, నాకు శాంతినికి అది నేను కష్టపడిపోతున్నాను, ఈ కష్టం నుంచి విడుదల చెయ్యి అని ఏమి అరుణాచరిస్తాను కోరలేదు. ఓ తండ్రి ఏమి దగ్గరని ఏం మెజెస్టిక్ గా చెప్పడుచుడు. ఓ తండ్రి నేను వచ్చాను, అదే నేను నాయంతరం నేను రాలేదు, నువ్వు రమ్మంటే నేను వచ్చాను. నాకు శాంతిని ప్రసాదించు, నన్ను రాగద్వేషముల నుంచి విడిచిపెట్టు, నాలో నుంచి అజ్ఞానం తొలగింపజేయి, నాకు మోక్షాన్ని ప్రసాదించు అని మాటలు ఏమి చెప్పలేదు. ఓ తండ్రి నీ ఆజ్ఞ అనుసరించి నువ్వు రమ్మంటేనా నేను ఇక్కడికి వచ్చాను. కానీ మన పెన్నతో ఎక్స్ట్రా కానీ ఆ పెన్న ఎన్ని రాతలు రాసేసాను, ఆ పెన్న గర్రం పట్టు ఇటువంటిది మన జీవుడు గర్రం కూడా. నువ్వు రమ్మంటేనే నేను ఇక్కడికి వచ్చాను. తమ ధ్రువుడు అనుకున్నారండి, నీకేం కావాలన్నాడు భగవంతుడు నారాయణుడు. ఇతను కోరికల మీద తపస్సు చేశాడు కదండి, ఆ కోరికలు అడిగేశాడు. తర్వాత అనుకున్నాడు నీ కోరికలను అడగడం పొరపాటు ఇచ్చింది. ధ్రువుడు అంతటి వాడు మాయలో పడ్డాడు. నీకేం కావాలన్నాడండి, ఏం కావాలంటే కోరికలు కోరాడు ధ్రువుడు. ఆ కోరికలు ఇచ్చాడు, ఆ కోరికలు అనుగ్రహించాక తెలిసిందట నీ ఎంత పొరపాటు చేశా నీ కోరికలు అడగడం. ఇక రమణ స్వామి ఏమంటున్నాడు, నేను మోక్షం సంపాదించడానికి వెళుతున్నాను, నన్ను నేను తెలుసుకోవడానికి వెళుతున్నాను, ఏదో దేవతాన్ని వదిలించడం కోసం వెళుతున్నాను నేను అంటాం లేదండి. నా తండ్రి ఆజ్ఞ అనుసరించి వెళుతున్నాను, దీనికోసం వెతకండి, దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టకండి, దీనికోసం దండ పెట్టుకోకండి, 3 రూపాయలు తీసుకుంటున్నాను, మిగతా 2 రూపాయలు ఇక్కడే విడిచిపెట్టేస్తున్నాను. ఆ డివైన్ లేరా ఇటువంటిది అంటే రమణస్వామి ఇల్లు విడిచిపెట్టేమో సరిగ్గా 3 రూపాయలు తీసుకున్నాడు. ఆయన జిండి వదానికి తప్పు టిక్కెట్ కొన్నాడు, కానీ ఆయన తిరువన్నమలకి టిక్కెట్ కొనుక్కుంటే సరిగ్గా ఆ రోజుల్లో మధుర నుంచి తిరువన్నమల టిక్కెట్ 3 రూపాయలు. తప్పు టిక్కెట్ కొన్నాడు, రైల్లో కూర్చున్నాడు. పరమేశ్వరుడు ప్రీతి బిడ్డ మీద ప్రీతి, తన కళ్ళు మూసి కూర్చున్నాడు. ఆయనకి లోకంతో పని, ఈ లోకంతో నీకెంత పని ఉందో, నీకు అహంకారం పోయిన తర్వాత తెలుస్తుంది. అహంకారికి లోకం కానీ, అహంకారం లేని వాడికి లోకంతో పని. కళ్ళు మూసి కూర్చున్నాడు. ఎవరైనా మీరు కాశీ చోటు కదా, రామేశ్వరం వెళ్ళారా, ఏమైనా చూచారా అని అడిగితే భగవానుడు పాటు ఉద్దేశం చూడటానికి చూచేవాడు అబద్ధం, చూచేవాడు అబద్ధం అయినప్పుడు చూసేది ఎంతవరకు, చూచేవాడు అబద్ధం అయినప్పుడు చూడబడేది ఎంతవరకు లేదు. రామేశ్వరం చూసిచ్చామండి, అమెరికా చూసిచ్చామండి, నత్త రామేశ్వరం వెళ్ళారండి. భగవాన్ చెబుతున్నాడు, ఎవరు చూసొచ్చారు? నీ మనస్సు చూసింది. దగ్గరకు వెళ్ళావు నీ మనస్తోడు చూసావు, కాశీ వెళ్ళావు నీ మనస్తోడు చూసావు, అమెరికా వెళ్ళావు నీ మనస్తోడు చూసావు, నీ మనస్సు ఎంతవరకు లేదు. ఏం ఫిలాసఫీ చూసిన అడుకోడు, చూచే నీ మనస్సు అబద్ధమైనప్పుడు చూడబడేది ఎంతవరకు, ఇంకేంటి నువ్వు చూసేది? కాదండి, లోకాన్ని నీ కళ్ళు చూస్తున్నాయా, మనస్సు చూస్తాం. నీ కళ్ళు చూస్తే నీ శవం ఎందుకు చూడదు? నీ మధ్యన ఒక కోటీశ్వర నాతుడు ఒక మాట చెప్పాడు, నేను చాలా తెలివితేటలుగా ప్రవర్తించాను, ఇది లోకంలో ఉన్న తెలివైన వాళ్ళు, అదృష్టవంతులు, వివేకవంతుల్లో నేనే ఒక ఎంతో జాగ్రత్తగా అనేక రకాలుగా డబ్బును అభివృద్ధి చేశాను. కానీ నాకు ఒక్కటే భయం వస్తుంది, ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుని విడిచిపెట్టను ఇలా. అది నిజం, ఆయన చెప్పింది ఎంతో నిజం చెప్పాడు. చాలా తెలివితేటలుగా అభివృద్ధి చేశాను, ఎక్కడ ఒక తప్పు తడిగింది, ఇన్ని కోట్లు సంపాదించాను, ఇన్ని కోట్లు సంపాదించి ఈ రోజు నీదంతా నా కూడా ఏమి రాదని తెలుస్తాను. ఇంత డబ్బులు నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఇప్పుడు ఎలాగ పరిస్థితి, ఇప్పుడు నాకు దుఃఖం వస్తాను, నష్టం వల్ల దుఃఖం రావటం లేదు, దీన్ని విడిచిపెట్టడం ఎలాగ. అతను నిజం చెప్పాడు, నేనేం నష్టపోలేదు. నేను కష్టపడి సంపాదించిన ఈ డబ్బుని నేను విడిచిపెట్టవలసి వస్తాను. అందుకని నాకు దుఃఖం వస్తాను. ఆ దుఃఖం ఎలా ఇప్పుడు నాకు ముసలితనం వచ్చింది. ఏదో రోజు చచ్చిపోవడం ఖాయం. చచ్చిపోయినప్పుడు ఈ డబ్బుని నేను విడిచిపెట్టవలసి వస్తుంది. నేను కష్టపడి సంపాదించిన డబ్బే ఇప్పుడు విడిచిపెట్టవలసి వస్తుంది. ఈ డబ్బు నాకు దుఃఖానికి కారణమవుతుందండి రాజుగారు. అతను ఎంత బాగా చెప్పాడో చూడండి. నష్టపోలేదు. అతని డబ్బు అతని బ్యాంకులోనే ఇంట్లో ఉంది. కానీ అతనికి దుఃఖం వస్తుందండి. ఆ మౌలి అడుగుతాడు ఎక్కడికి పోతున్నావు? నేను దిండివనం వెళుతున్నాను. తిరువణమలకి పోవాలి. దిండివనానికి టికెట్ తిరువణమల కొత్త లింక్ విల్లుపురంకి కొత్త లింక్ ఉండే లింక్ అయిన ఒకటి ఉండే. నువ్వు దిండివనానికి టికెట్ ఎందుకున్నావు? విల్లుపురంలో మారిపో అని చెప్పాడు మసీదు చేసిన మాయమేళి. వారు సోదరు మహాశయ మా కనిపించిన రూపం ఏదో అనుకోకండి. పరమేశ్వరుడికి రూపం లేదు. పరమేశ్వరుడికి నామం లేదు. ఎప్పుడు ఏది అవసరం అయితే ఆ రూపాన్ని ధరించి వస్తాడు. ఆ పేరుతో వస్తాడు. ఈ మధ్యన మూర్తి గారి మేస్టర్ అరుణాచలం ఉండారు కదా, ఆయన చక్కటి మాట రాశారు. రాజుగారు 1987 మీరు రమణ భక్తి గురించి నాకు చెప్పారు, రమణ మహర్షి గురించి చెప్పారు. ఈ రోజు నా హృదయంలో రమణ నామం రమణ రూపం నిండిపోయింది. ఇదంతా మీ దయను అరుణాచలంత మేస్టర్ వస్తున్నారు. నాకింతకు ముందు భక్తి లేదు. ఈ రోజు నా హృదయంలో రమణ నామం రమణ రూపం నిండిపోయింది. ఇదంతా మీ దయను ఇదంటే నా దయ. వీరికి నేను పై కనిపిస్తున్నాను. ఇష్టడు నేనంటే వేరుగా ఒక వ్యక్తి ఉన్నాను. నేను పనిచేస్తున్నానంటే నా అహంకారం పనిచేస్తుందా? నా అహంకారం పనిచేస్తానికి భక్తి కలుగుతుంది. పనిచేసింది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు. వాడు ఇష్టడు మిగతా మనుషులను అందరినీ కొడుకు బొమ్మల్లా ఉపయోగించుకుంటారు. ఇక మన కీలు బొమ్మలు. రమణ మహర్షి అంటే ఎవరో కాదు. ఆ కొండే మామ రూపం ధరించి తిరుచులు పుట్టింది. కొండ దగ్గరికి పరిగెట్టుకొచ్చి ఇక అరుణాచలం వచ్చే టైం అయిపోయింది. అప్పుడు అన్నాడు అన్నగారు, నీ బోటి వాడికి ఇంటికాడి పని ఉంది, ఎక్కడికైనా పోరాదు. అప్పుడు రమణస్వామి కోపం రాలేదు. నిజమే, మా అన్నయ్య చెప్పింది నిజమే. నా బోటి వాడికి ఇంటికాడి పని ఉంది, ఎక్కడికైనా పోరాదు అన్నాడు. నువ్వు పోతానా అనుకున్నాడు. వెంటనే అరుణాచలం లోపల ఈశ్వరుడు ఉన్నారు కదండి. సడన్ గా తలంపుని తీసుకొచ్చి మెదడులో నింపేసి, ఏ విషయం గురించి మీరు భయపడకండి, మీకు అందరికీ మంచి రోజులు వస్తాయి, మీరందరూ గొప్ప స్థితికి వెళ్తారు, మీరేమి తొందర పడకండి, ఈశ్వరుని చరణ వేడుకోండి. ఈశ్వరుడు అంటే హృదయంలో అంతర్యామి, మన హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. ఆయన సంకల్పించకుండా మనకి సంకల్పం రాదు. ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన లేడని మీరు అనుకోదు. శక్తి లేకుండా ఊపు లేకుండా మనిషి బతకలేడు. భగవంతుని విశ్వసించండి. మీరు బతకటానికి అన్న ఎంత ముఖ్యం, విశ్వాసం కూడా అంతే ముఖ్యం. నువ్వు అన్ని ధర్మాలను విడిచిపెట్టి జీవలక్షణాలను విడిచిపెట్టి భగవంతుడికి ఒక్కడికి ఇస్తారని వేడుకోండి. జీవలక్షణాలు విడిచిపెట్టుకున్న పరమేశ్వరుడు ఒక మాటలు చెప్పాడు, మనం ఎవరు విడిచిపెట్టగలమండి? పరమేశ్వరుడు అంటే ఒక మాటలు చెప్పాడు. ఆయన తేలికవచ్చు మహానుభావుడు మనకి. ఏమండి, నీకు ఎవరికైనా మెత్తన పడుకునే పడుకుని అలవాటు ఉందండి ఇక్కడ ఎవరికైనా? అంటే నేను పరుపు మీద పడుకున్నాక నా పరుపు కొంచెం గట్టిగా ఉంటాను. ఆ నెత్తర పరుపు మీద పడుకునే అలవాటు అండి. ఆ 2 రోజులు ఆ పరుపు మీద పడుకోవడం మాకు బలమే పడుకుంటే అప్పుడు తెలుస్తుంది సర్వధర్మాన్ని పరిచర్చ అంటే. అంటే నెత్తర పరుపు మీద పడుకునే అలవాటు పడ్డ మనస్సు, ఆ అలవాటుని విడిచిపెట్టలేని మనస్సు సర్వధర్మాన్ని విడిచిపెడుతుందా? ఈశ్వరుని చరణ పొందుతా మోక్షణ పొందుతా. నా కాలక్షేపం నీ కాలక్షేపం. నేను మీకు అందరికీ టైం కిల్లర్గా తయ్యాడా. మీ కాలాన్ని నేను చంపుతుంది. ఏ బాలకాండో భగవద్గీత పారాయణం చేసుకుంటే పుణ్యం వస్తుంది. ఈ మాటలో ఏమొస్తుంది? సర్వధర్మాన్ని పరిచర్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కడనే శరణ వేడు. నన్ను శరణ వేడుకుంటే నేను నిన్ను అన్ని లోపాల నుంచి, అన్ని పాపాల నుంచి, అన్ని బలహీనతల నుంచి నిన్ను బయటికి లాగేసి, నిన్ను విడుదల చేసి, నిన్ను శుభ్రం చేసి, నీ బుద్ధిని శుద్ధి చేసి నీకు మోక్షాన్ని ఇస్తానంటున్నాడు పరమేశ్వరుడు వాసు. నాకు కీర్తి సంపాదించాలండి. ఈ కీర్తి సంపాదించాలనుకు నేనే వాడు. నాకు పొగరబోత్తం వస్తుంది. ఈ పొగరబోత్తం వచ్చింది నేనేవాడు. నాకు ఈ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవ్వాలండి. ఈ ప్రెసిడెంట్ చెయ్యాలనుకుని నేనేవాడు. ఈ కానించే కాని ఎవరు? ఈ నేనెవరు? ఆ నేను మనకు అక్కర్లేదు. ఆ నేను ఉన్నది కూడా మనకు తెలియనప్పుడు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం ఎలా చేస్తాం? ఆ నేను ఉన్నది కూడా మనకు తెలియదు. ఉందని తెలిసిన వాడికి ప్రయత్నం చేద్దాం, పొందుదాం అని చూస్తాం. అదే దాని మాట వదిలేయండి. ఈ నేను మాట ఏమిటి? ఇది కనిపిస్తుంది. ఇది నిజమాబద్ధం. మనం ద్వేషిస్తున్నాం. ఈ ద్వేషం కనిపిస్తోంది. కనిపించని మాట వదిలేయండి. కనిపించేదాన్ని పట్టుకోండి. ఈ ద్వేషిస్తుంది. ఈ ద్వేషించి నేనెవరు? కామించే నేనెవరు? ఈ రోషించే నేనెవరు? ఎవరు ఈ కీర్తించే నేనెవరు? ఈ గొప్పల కోసం పాటలు పడే ఈ నేనెవరు? ఎవరు ఈ గాలి మేడలు కట్టే ఈ నేనెవరు? ఆ నేను వదిలేయండి. ఈ నేను ఎవడో మీకు తెలియటం లేదా? ఆ నేను ఎవడు? మీరు గౌరవాల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టుండొచ్చు. ప్రేమతోటి, ఆప్యాయంతో, కరుణా హృదయంతో, దయాకులతో హృదయంతో మీరు చెప్పిన ఒక పైస ఖర్చు పెట్టారు. మీరు దయతో ఏదైనా పని చేస్తే అది భగవంతుడి యొక్క నిలయాన్ని చేరడానికి మీకు సహకరిస్తుంది. అజ్ఞానం పెట్టని గంట, అది జ్ఞానానికి చోటు. ఆకలి పెట్ట గంట, అక్కడ దేవుడికి చోటు. కొంచెం చోటు ఇవ్వండి. మీ పూజ గదుల్లో చోటిస్తున్నారు, మీ హృదయంలో కూడా కొంచెం చోటు. మీరు డబ్బును దానం చేయొద్దు, మీ హృదయాన్ని కొంచెం దానం చేయండి దేవునికి. కూర్చోటండి, మీరు డబ్బు దానం చేయదు, మీ డబ్బు మీ దగ్గర పెట్టుకోండి. మీ హృదయంలో కొంచెం కూర్చోటానికి దేవుడికి చోటు ఇవ్వండి. కొంచెం చోటును దానం చేయండి, కొంచెం ప్లేసును దానం చేయండి భగవంతుడికి. సోదర మహాశైలరా, భగవంతుడు మీ హృదయంలో ఉన్నాడు. మీరు గొప్పల కోసం ఏ పని చేయొద్దు. మీ ఇంద్రియాలు మీకు సహకరించకపోతే, మీ మనస్సు మీకు సహకరించకపోతే, మీ బుద్ధి మీకు సహకరించకపోతే మీకు ఆత్మ తెలియదు. అంటే మీ మనస్సు మీకు సహకరించాలి. మీ మనస్సు మీకు సహకరించాలంటే మీరు మంచిని ప్రేమించండి, మంచిగా ఉండండి, మంచి చేయండి. భగవంతుని తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలి. బుద్ధి మీకు ఎందుకు పుడతానంటే ఆయన కరుణ మీ మీద ఉండ కాబట్టి భగవంతుని తెలుసుకోవాలనే కాంక్ష, ఆ ఆవేశం, ఆ ఆవేదన, ఆ కోరిక, ఆ సంకల్పం మీరు ఉదయిస్తున్నారు. మీరు ఏ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నారో ఆ దేవుడు